ప్రియమైన ఆత్మబంధులారా, ఇది పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్తు వారి ఆధ్వర్యంలో నిర్మింపబడుతున్నటువంటి కళ్యాణ మండపం. పూర్వం వివాహాలు సర్వసాధారణంగా ఇళ్ళకడే పెద్ద పెద్ద ఖర్చులు పెట్టుకుని పందిళ్ళు వేసి దండాలు చేసి చాలా ఖర్చులతోటి వివాహాలు జరిగాయి. ఇప్పుడు చిన్న పెళ్లిళ్ళు ఆర్థిక స్తోమత ఎలా ఉన్నప్పటికీ సర్వసాధారణంగా కళ్యాణ మండపాలు, చౌల్ ట్రీస్ ఇటువంటి చోట్ల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. దానివల్ల ధనం కూడా చాలా కలిసి వస్తుంది. ఇది ఇంతకు పూర్వమే కట్టవలసినటువంటి బిల్డింగ్, లేటుగా అయినప్పటికీ నరసింహరాజు గారి యొక్క గైడెన్స్లో, వారి మార్గదర్శకత్వంలో రైస్ మిల్లర్స్ యొక్క ఫుల్లెస్ట్ కోఆపరేషన్, రైస్ మిల్లర్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ చైర్పర్సన్ ఉషారాణి గారు, కమిషనర్ గారు అందరి సహకారంతో కూడా ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాల్సి ఉంది. ఇది ఎవరో ఒక వ్యక్తి పని కాదు, సమిష్టిగా చేస్తేనే ఈ సమాజానికి సంబంధించినటువంటి పనులు పూర్తవుతుంటాయి. మనకి పూర్వం ఇప్పుడు మనకు ఐకమత్యం తక్కువ భారతదేశంలో జనరల్గా చరిత్ర, మన భారతదేశ చరిత్ర ఒకసారి పరిశీలన చూస్తే ఎక్కువ ఐకమత్యం చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్వామి వివేకానంద అన్నాడు, ఏ నలుగురు కలిసి ఒక పని చేసే అలవాటు భారతదేశంలో తక్కువ అని. ఎందుకంటే ఆయన రామకృష్ణ మఠం పెట్టినప్పుడు, రామకృష్ణ మిషన్ పెట్టినప్పుడు ఆ సర్దుని, అంటే ఆ మాంసం పిలిచి, మీరు ఒకరు ప్రెసిడెంట్, ఒకరు సెక్రటరీ, ఒకరు ట్రెజరర్, ఎన్నుకోమని చెప్పాడు వివేకానంద. ఇదిగో నేను సంపాదించిన ఆస్తులన్నీ మీకు రాసిస్తున్నాను, ఎన్నుకోమని స్వామీజీ చెప్పాడు. అలా కాదండి, ప్రెసిడెంట్ పేరు మీరే చెప్పండి, సెక్రటరీ పేరు మీరే చెప్పండి, ట్రెజరర్ పేరు మీరే చెప్పండి అన్నారు స్వామీజీని. అంటే మీరు అంత అసమర్థులు అన్నమాట, ప్రెసిడెంట్ పేరు నాచారు చెప్పించి, సెక్రటరీ పేరు నాచారు చెప్పించి, ట్రెజరీ పేరు నాచి పేరు చెప్పిస్తే మీరు పనే చేయగలరు? అది మీలో మీరు టాక్ డిస్కస్ చేసుకుని, మీరు మీరు ప్రెసిడెంట్గా అయితే బాగుంటారు, మీరు సెక్రటరీ అయితే బాగుంటారు, మీరు అంటే దేశానికి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో ప్రతి మనిషికి ఆ మైండ్లో కూడా కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ప్రతి మైండ్కి కూడా ఒక మైండ్ పద్ధతి ఒక రకంగా ఉంటుంది, ఒక నేచర్ ఒక రకంగా ఉంటుంది జనరల్గా. అంటే ఎవరు దేనికి పనికొస్తారు, ప్రజలుగా ఎవరు పనికొస్తారు, ప్రెసిడెంట్గా ఎవరు పనికొస్తారు, సెక్రటరీ ఎవరు, మీరు ఆలోచించుకుని నిర్ణయించుకోండి. మీరు ఈ ఒక 20 మంది కలిసి మీరు ఆలోచించుకోలేనప్పుడు ఇంకెప్పుడో భవిష్యత్తులో రామకృష్ణ మఠం నడిపిస్తారని నేను ఏం చెప్పగలను? నేను అన్నాడు, నేను ప్రేరణ చెప్పను, మీరే ఆలోచించుకుని నిర్ణయించుకోమన్నాడు. ఇంకేంటంటే దేశానికి తగినటువంటి కొంత సంపద ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, మనం ఈ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. జనరల్గా మనం టైం ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటాం, ఎనర్జీ వేస్ట్ చేస్తూ ఉంటాం, మనం చేసేది కన్స్ట్రక్టివ్ వర్క్ తక్కువ జనరల్గా. అంటే ఏదో ఒక టామ్ టామ్ కోసం, ఏదో ఒక పాపులారిటీ కోసం, ఏదో ప్రచారం కోసం కాకుండా నిర్మాణాత్మకంగా మనం వివేకం పెరగటం కోసం, మన మనస్సు వికాసం అవటం కోసం మనం ఈ పని చేయాలి. అంటే ఇది పారమార్థికంగా, ఇది వ్యవహారికమైనటువంటి పని అయినప్పటికీ ఇది పారమార్థికమైన పనిగా మనం భావించి ఇది మనం సక్సెస్ చేయాలి. సర్వసాధారణంగా పునాదిలో ఉన్న ఇటుకలు మనకు కనపడవు, గోడ మీద ఉన్న పై ఇటుకలు కనిపిస్తాయి కానీ పునాది మీద ఉన్న ఇటుకలు కనపడవు, కానీ గోడంతా మోసిదే. అలాగే ఇప్పుడు ఇది ఉందనుకోండి, హాల్ విజయం పాపం సక్సెస్ చేసి తెరణ కాలండి, చాలా కష్టపడి వాళ్ళు తెర దగ్గరకు రారు, వాళ్ళు ఏం పోస్టులు తీసుకోపోయినా వెనకాలండి అనేక మంది కష్టపడి కూడా ఉన్నారు. ఈ సంస్థకే కాదు ప్రతి సంస్థకి. అయితే సమాజం గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇతరుల యొక్క గుర్తింపు అవసరం లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి భగవదానుగ్రహం లభిస్తుంది, వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. ఈ దేహం ఎంతకాలం ఉంటుంది ఈ భూమి మీద? దేహం ఎంతో కాలం ఉండదు, దేహాంతర జీవితే మనకి ఎక్కువ ఉంటుంది. అందుచేత మనకి భగవంతుడు సంతోషిస్తున్నాడా లేదా, భగవంతుడు ప్రీతి కలుగుతుందా అది చూసుకోవాలి. కానీ ఏది కేవలం గుర్తింపు కోసమే ప్రతి పని మనం చెయ్యక్కర్లేదు, దానివల్ల మన మనస్సు చిన్నదైపోతుంది. సర్వసాధారణంగా వరల్డ్ హిస్టరీలో మనం గ్రేట్ పీపుల్, గ్రేట్ మెన్ కనుక తీసుకుంటే ప్రతి గ్రేట్ మెన్ వాడు లిటిల్గానే ఉండాలనుకుంటాడు. గ్రేట్ మెన్ ఎవడు, నేను పెద్దవాడని, ఆ పెద్దవాడిని అని అందరూ అనుకోవాలి, నేను మహాత్ముడని నేను అనుకోవాలని వాడు ఏం అనుకోడు. ముందు వాడు లిటిల్ మ్యాన్గా ఉండటం నేర్చుకుంటే వాడు గ్రేట్ మ్యాన్ అవుతాడు. అది లిటిల్ మ్యాన్గా ఉండటం నేర్చుకోవడం వాడికి చేత కానప్పుడు వాడు గ్రేట్ మ్యాన్ అవ్వలేడు. మన వరల్డ్ హిస్టరీలో చూస్తే అంటే ఏ ఫీల్డ్లో సక్సెస్ అయినప్పటికీ, సైన్స్ అవునండి, లేదా పాలిటిక్స్ అవునండి, ఎకనామిక్స్ అవునండి, లేదా మెటాఫిజిక్స్ అవునండి, ఏ ఫీల్డ్లో పనిచేసినప్పటికీ వినయము, హార్డ్ వర్క్, కష్టపడి పనిచేసే స్వభావంలే. అంటే ఊరికే కేవలం ప్రచారం కాకుండా ఆలోచనే ముఖ్యం, పనే ముఖ్యం, కన్స్ట్రక్టివ్ వర్కే ముఖ్యం అనేటువంటి అలా పనిచేసిన వాళ్ళే మనకి వరల్డ్ హిస్టరీలో చాలా ప్రముఖమైనటువంటి స్థానం కనీసం వాళ్ళకి వచ్చినట్టు మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ముఖ్యంగా ఏం కావాలంటే ఆర్థికమైనటువంటి ఇప్పుడు ముందు పుష్టి కావాలి దీనికి. అంటే విటమిన్ ఎం అప్పుడు దీనికి అవసరం. మన సంక్షేమ పరిషత్తుకి ఇప్పుడు విటమిన్ ఎం చాలా ముఖ్యం. అంటే ఏ పనికైనా డబ్బు అవసరం. అంటే ధనమే ప్రధానం కాదు, కానీ ఏ పని పూర్తి కావాలన్నా ధనం అవసరం. అయితే ఆ ధనానికి ఇక్కడ పనిచేసే వ్యక్తులు, ఏ ఒక్క వ్యక్తి, ఇదంతా ఈ సంక్షేమ పరిషత్తు భారం అంతా నానెత్తినదే ఉంది, ఇది నేనే సక్సెస్ చెయ్యాలి అని ఇక్కడ పనిచేసే ఇండివిజువల్స్ అందరూ కూడా ఆ రకంగా కనుక పనిచేస్తే మనం అనుకున్న దానికంటే ముందుకి ఈ పని పూర్తవుతుంది, ఆర్థికంగా కూడా ఏమి లూటు రాదు. మనకు డెడికేటెడ్గా కనుక పనిచేస్తుంటే డబ్బు దానంతటదే వస్తుంది. అయితే దీనికి ఐక్యమత్యమైన లక్ష్మి అని ఒక పేరు ఉంది. ఎక్కడైతే యూనిటీ ఉందో అక్కడ లక్ష్మి వస్తుందని. వెల్త్ మాటల వల్ల మనం ప్రొడ్యూస్ చేయడం, కష్టపడి పనిచేయటం వల్ల మన వెల్త్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మంత్రాల వల్ల మనం వెల్త్ అని ప్రొడ్యూస్ చేయడం. అయితే ఇది కొంతమంది, ఇది హిందూ మతం ఉన్నంత కాలం ఈ క్షత్రియులని, బ్రాహ్మణ్స్ అని, వైశ్యులని, ఇంకా కొన్ని కుల సంఘాలు ఉంటాయి. అంటే ఈ కుల సిస్టమ్ ప్రాచీన కాలానికి కూడా వస్తున్నట్టు కనిపిస్తాం. అయితే ఈ క్షత్రియ కులంలో కానీ, బ్రాహ్మణ్స్ కులంలో కానీ, వైశ్యకులు ఏ కులమైనప్పటికీ అన్ని కులాల్లో ఉన్నటువంటి సంపద, అన్ని కులాల్లో ఉన్నటువంటి విజ్ఞానం, అన్ని కులాల్లో ఉన్నటువంటి సభ్యత సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ క్షత్రియ పరిషత్తు సమాజానికి వ్యతిరేకమేం కాదు. ఇప్పుడు క్షత్రియ పరిషత్తు అభివృద్ధిలోకి వస్తే ఈ క్షత్రియ పరిషత్తు సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వైశ్య సంఘం ఉందనుకోండి, ఉండమే ఉండదు. అలాగే ఆ వైశ్య సంఘం కూడా అభివృద్ధిలోకి వస్తే ఆ వెల్తనంతా కూడా సమాజానికి ఉపయోగపడవచ్చు. మనిషి యొక్క భాగ్యం, కులము యొక్క భాగ్యం సమాజానికి ఉపయోగపడతా అంటే ఆ ఇండివిజువల్ కానీ ఆ క్యాస్ట్ వల్ల కానీ మనకేం ప్రమాదం ఏమి లేదు. అయితే ఆ ఇంటెలిజెన్స్, తర్వాత వాళ్ళకున్నటువంటి వెల్త్, వాళ్ళకున్న భగవంతుడు ఒక మనిషికి ఒక గౌరవం ఇస్తాడు, ఒక మనిషికి ఆరోగ్యం ఇస్తాడు, ఒక మనిషికి భాగ్యం ఇస్తాడు, ఒక మనిషికి మంచి చక్కటి బ్రెయిన్ ఇస్తాడు, మంచి ఆలోచించగలడు ఒక విషయం గురించి, ఇలా ఎవరికి ఈ అవకాశాలన్నీ కూడా ఆ మనిషి, ఆ కులం తప్పనిసరిగా సమాజానికి ఉపయోగపడాలి. వ్యక్తి కులము కూడా సమాజంలో ఒక భాగమే. సమాజం తర్వాతే కులం, కులం తర్వాతే ఇండివిజువల్. అందుకే ఇది ఒక కులానికే పరిమితం అయినప్పటికీ, ఇది ఒక కులం పేరు మీద ఈ వ్యవస్థ, ఈ పరిషత్తు అభివృద్ధిలోకి వచ్చినప్పటికీ ఇదంతా కూడా దీని అభివృద్ధి కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడుతుందని అందులో ఏం సందేహం లేదు. మనం చాలా సంకుచితంగా మటుకి ఆలోచించక్కర్లేదు. విశాలంగా ఆలోచిస్తే అన్ని కులాలు కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నటువంటి భాగ్యం సమాజానికి కనుక ఉపయోగిస్తారు, అలా ఉపయోగపడాలి. అప్పుడు కుల వ్యవస్థలో మనకు ప్రమాదం ఏమీ ఉండదు. నాలుగు మాటలు చెప్పమని ఇక్కడ క్షత్రియ పరిషత్తు వారు మాట్లాడమనంటే వారు యొక్క కోరికను పురస్కరించుకుని నేను నాలుగు మాటలు చెప్తాను. ఒక మనిషికి వివేకం పెరుగుతుంటే, ఒక మనిషి బ్రెయిన్ ఎన్లైటన్ అవుతుంటే, అంటే ఇప్పుడు కల్చర్ పెరుగుతుంటే ఆ మనిషికి కల్చర్, ఒక డబ్బు వల్లే మనిషి వికాసం పొందడు. జీవితంలో ధనం అనేది ఒక భాగం. అయితే ధనం వల్ల వినయం పెరగాలి, కానీ ధనం వల్ల గర్వం పెరగకూడదు. ఇంకా ధనం వల్ల గర్వం పెరిగితే ఆ శరీరం పడిపోయినప్పుడు వాడు కూడా ధనం ఆగిపోతుంది, కానీ గర్వం కూడా వస్తుంది. అంచేత ధనం వ్యక్తికి సమాజం ఒక భాగమే కానీ సర్వస్వం మటుకి కాదు. ఇక్కడ భగవాన్ చెప్పిన మాటలు, నాలుగు మాటలు మీకు చెప్పి మీకు వినిపిస్తాను. ఇది కూడా సాధనే, శ్రవణ సాధన. ఇది కూడా మీరు ఇప్పుడు అందరూ సాధన చేస్తున్నట్టు శ్రద్ధగా వింటూ ఉంటే ఇది కూడా ఒక సాధనే. దీన్ని శ్రవణ సాధన అంటారు. ఇది కూడా సాధనలో భాగమే. ఇక్కడ స్నేహం, దయ, సంతోషం వంటివి, అంటే మానవుడు చైతన్య స్థాయిలో పెరుగుతుంటే, వాడి వివేకం కనుక పెరుగుతా అంటే, వాడి హృదయం విశాలం అవుతా అంటే, గుర్తులు ఏమిటంటే కొన్ని బాహ్యమైన గుర్తులు చెప్పారు. ఎదుట మనిషిని చూసి అసహించకూడదు. వాడు ఎదుట మనిషితో స్నేహం చేస్తాడు, వాడికి చేయగలిగిన సహాయం అందిస్తాడు తనకు చేత. అంటే ఒక చైతన్య స్థాయిలో కానీ, ఆర్థిక స్థాయిలో కానీ, లేదా సమాధి పరంగా కానీ తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాడిని వెక్కిరించకూడదు, వాడిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు సమాజ అభివృద్ధి జరుగుతుంది, భగవంతుడి యొక్క ప్రీతికి మనం పాత్రలు అవుతాం, అంటే భగవంతుడి యొక్క సంతోషానికి మనం పాత్రలు అవుతాం. ఒకటి స్నేహం, రెండు దయ, మూడు సంతోషం. అంటే మనిషికి వివేకం పెరుగుతాయండి. గుర్తులు ఏంటంటే మన ఇంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎలా ప్రేమించుకుంటున్నాము, నా దేహాన్ని నేను ఎలా ప్రేమించుకుంటున్నాను, అలాగే సమాజం మీద కూడా నాకు అంత ప్రేమ కలుగుతుంది. అంటే ఇవిడికి తెచ్చిపెట్టుకున్నట్టు కాదు, సహజంగా న్యాచురల్గానే నార్మల్గానే వస్తుంది. అంటే నటన కాదు, ఇప్పుడు సినిమాల్లో నటించినట్టు నటన కాదు. అంటే మనకి ఎప్పుడైతే మన బ్రెయిన్ మన మెదడు ఎప్పుడైతే వికసిస్తుందో, అంటే మన చెవి ఎప్పుడైతే కొంచెం అభివృద్ధి పొందుతుందో, అంటే దాని లోతులు ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతున్నాయో, ముందు స్నేహం కలుగుతుంది. అంటే సమాజాన్ని నన్ను నేను ఎంత ప్రేమించుకుంటున్నాను, నా కుటుంబంలో సభ్యులు నేను ఎంత ప్రేమిస్తున్నాను, అలాగే దేశాన్ని కూడా, సమాజ ప్రపంచాన్ని కూడా, మనుషుని మీద కూడా నాకు అంత ప్రేమ కలుగుతూ ఉంటుంది. అదొక గుర్తు. అంటే నీ దేహాన్ని నువ్వు ప్రేమించుకోమని నీకెవరూ చెప్పక్కర్లేదు, నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోమని ఎవరూ చెప్పక్కర్లేదు. అదేవిధంగా నీ ఇంట్లో ఉన్న వ్యక్తిని నువ్వు ప్రేమించి వాళ్ళ అవసరాలు ఏంటో చూడు, నీకు ఎవరూ చెప్పక్కర్లేదు. వాళ్ళ అవసరాలను వాళ్ళు అడగకుండా అన్వాంటెడ్గా చూస్తూ ఉంటాం. అలాగే సమాజపరంగా వాళ్ళు కొంతమంది మనుషులను చూస్తుంటే వాళ్ళు ఇంటికి పుట్టారా లేదా సమాజం కోసం పుట్టారా అనిపిస్తుంది. సమాజం వాళ్ళ జీవితం అంతా సమాజపరంగానే ఉంటుంది. అసలు వాళ్ళ ఇంటి గురించి కానీ, వాళ్ళ ఒళ్ళు గురించి కానీ, వాళ్ళ ఇల్లు గురించి కానీ అసలు వాళ్ళకి ఆలోచనే ఉండదు. చాలా మందికి ఇప్పుడు ఏది ఆలోచించినా సమాజపరంగానే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని దగ్గర దీపం పెట్టకపోయినా వాళ్ళు నిర్వాణ స్థితిని పొందుతారు, మోక్ష స్థితిని పొందుతారు. భగవంతుడు ఉన్నాడా లేడనే కాదు, ఎవరైతే తన తాను ఎంత ప్రేమించుకుంటున్నాడో అంతగా ఇతరులను ప్రేమించి అలా పనిచేస్తూ ఉంటే వాడు భగవద్ అనుగ్రహం ఇహలోకంలోనే పరలోకంలో కూడా వాడు పొందవలసినటువంటి స్థితిని పొందుతాడు. అంటే శాశ్వతమైనటువంటి శాంతిని, పెర్మనెంట్ హ్యాపీనెస్ ని వాడు పొందుతాడు. ఇక్కడ పొందుతాడు సుఖం, పరలోకంలో కూడా వాడు శాశ్వతమైనటువంటి శాంతిని పొందుతాడు. అయితే కృష్ణుడు ఒక మాట చెప్పాడు, నీలో నాలో ఒక క్షత్రియుల్లోనే కాదు, జనరల్ గా మానవుల్లో ఉండే బలహీన చోటు చెప్పాడు ఆయన గీతలో. మనస్సులో కోరికలు ఉంటాయి, శరీరాన్ని స్వామరతనంగా ఉంచాలనుకుంటున్నాడు ప్రతివాడికి శరీరాన్ని కలపడు, శరీరాన్ని మట్టి కలపకూడదు, అది నాలుగు గోళ్ల మధ్యనే ఉండాలంటున్నట్టు శరీరం. శరీరానికి ఏమో స్వామర్తన అలవాటు చేస్తాడు, మనస్సులో కోరికలు పెట్టుకుంటాడు. ఇటువంటి రకం మనుషులు ఏమన్నాడంటే నిద్యాచారులు, డంబాచారులు అన్నాడు. పైకి మామూలుగా కనిపిస్తారు, వాళ్ళ మనసు నిండా కోరికలే, పైకి ఏం పని చేయరు, స్వామర్తనంగా చీవుడు ముక్కేసి తిరుగుతూ ఉంటారు. అలా కాదు, నువ్వు శరీరంతో పని చేయటం లేదు, మనసులో కోరికలు పెట్టుకుంటున్నావు, అది కాదు నువ్వు చేయవలసింది. మనసులో కోరికలు పెట్టుకోకు, శరీరంతో కష్టపడి నువ్వు పని చేయి, అప్పుడు నువ్వు అనుకున్న పని తప్పనిసరిగా నెరవేరుతుంది. ఈ క్షత్రియ పరిషత్తులు ఈ బిల్డింగ్ ఉందనుకోని ఇది అవుతుందా, అవదా, అవుతుందా, అవుదా, ఎప్పుడు సహకరిస్తారా, సహకరించారా, అలా కాదు నువ్వు చేయవలసింది. ముందు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనికి సంబంధించిన ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి, దానికి సంబంధించినటువంటి సమగ్రమైన అవగాహన ఉండాలి. అది ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నామో మనకు తెలిసి ఉండాలి. ఎవరొక వ్యక్తి కోసం మనం ఇది చేయటం లేదు, సమాజ పరంగా ఇది చేస్తున్నాం. అయితే ఐక్యమత్యం ఎందుకు ఉండాలంటే, అందరూ సమానంగా ఉంటే ఐక్యమత్యం అక్కర్లేదు, ఒక మనిషికి ఒక భావం ఉంటుంది. ఈ భావాన్ని సమన్వయం చేయడం కోసమే ముందు మనకు ఐక్యమత్యం చేసే గుణం కొంత ఉండాలి. నేను చెప్పాను ముందు, మైండ్ కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దేశానికి ఎలాగైతే ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందో, ఒక నేచర్ ఒక రకంగా ఉంటుంది. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ మనం రావాలి. అయితే కృష్ణుడు ఏమైనా చెప్పాడంటే గీతలో, మీరందరూ యోగులు అయిపోతారు, మీరు పూజ చేయక్కర్లేదు, జపం చేయక్కర్లేదు, యోగి అయిపోతారు. ఎలాగ యోగి అయిపోతారంటే, మీరు రెండు నేర్చుకోవాలి, జీవితం పొడిగినా పని చేయాలి, రెండు ఆసక్తి ఉండకూడదు. ఈ రెండు, ఈ జీవితం పొడిగినా పని చేయాలి, ఆ పని ఎలా చేయాలంటే ఆసక్తి లేకుండా చేయాలి, కర్మఫలాన్ని ఆశించకుండా చేయాలి. మనం పరీక్ష రాసి వచ్చాం, ఎక్కువ మార్కులు తక్కువ మార్కులు వస్తాయి, రోజు ఆలోచించినా ఎక్కువ మార్కులు రావు, వచ్చే మార్కులు అయ్యి వస్తాయి. అదేవిధంగా నువ్వు చేసే పని, నీ చేతిలో ఉన్న పని వదిలేసి భవిష్యత్తు గురించి అస్తమానం ఆలోచించకు, గాల్లో మేంద కట్టకో, నీ చేతిలో ప్రజెంట్ టెన్స్ నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకో. జరిగిపోయిన కాలం అనేది వెళ్ళిపోయింది, ఫ్యూచర్ టెన్స్ గురించి ఎక్కువ ఇమాజిన్ చేయకు. నువ్వు చేతిలో ప్రజెంట్ టెన్స్ ని, వర్తమాన కాలాన్ని నువ్వు ఎంతవరకు మ్యాక్సిమం నువ్వు ప్రజెంట్ టెన్స్ ని ఉపయోగించుకుంటే నీకు మ్యాక్సిమం హ్యాపీనెస్ వస్తుంది, మ్యాక్సిమం వెల్త్ వస్తుంది, మ్యాక్సిమం హెల్త్ వస్తుంది. ప్రజెంటేషన్ ఉపయోగించుకోవాలి ఎక్కువ. కొంతమంది ఏం చేస్తారంటే జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుంటూ దుఃఖించి దుఃఖపడటం, ఇలా టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్పాయంటే కర్మణ్యేవాధికారస్తే, నీకు కర్మ చేయటానికే అధికారం ఉంది, నీకు ఆ ఫలం మీద నీకు అధికారం లేదు. నువ్వు ఎంతసేపు ఆలోచించుకుని నీ బ్రెయిన్ పాడు చేసుకోవటం కానీ అది నువ్వు వైపూర్వకంగా డెడికేటెడ్గా చేస్తూ ఉండు. ఇప్పుడే కాదు ఏ యుగంలోనూ కూడా, అంటే సనాతన ధర్మం వేరు యుగ ధర్మం వేరు. సనాతన ధర్మం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది, యుగ ధర్మం మటుకి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ యుగ ధర్మాన్ని బట్టి మనం అనుసరించాలి. కానీ ఎటర్నల్ ట్రూత్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. ఈ పంచభూతాలకి ఆ ఎటర్నల్ ట్రూత్ బేస్, ఆ ఎటర్నల్ ట్రూత్ మటుకి అది మారదు. కానీ యుగ ధర్మాల కాలాన్ని బట్టి, ఆ యుగ ధర్మాలు ఆ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ యుగ ధర్మాన్ని బట్టి మనం సమాజం కోసం దాన్ని అనుసరించినప్పటికీ మన బ్రెయిన్ లో సనాతన ధర్మాన్ని కూడా మనం మర్చిపోకూడదు, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ కృష్ణుడు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు పని చెయ్యు, అది హృదయపూర్వకంగా చెయ్యి, చేసేది చిరాగ్గా చేయకు, ప్రీతిగా చెయ్యి, అప్రీతిగా చేయకు, అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. నువ్వు పెద్ద పని చేస్తున్నావా చిన్న పని చేస్తున్నావా అది ముఖ్యం కాదు, చిన్న పనే నువ్వు ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చెయ్యి. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, ఒక జిల్లాకు ఒక కలెక్టర్ చేస్తున్నాడు అనుకోండి, అతని అడ్మినిస్ట్రేషన్ ఏం బాగోలేదనుకోండి, ఒక చెప్పులు కుట్టే కూడా ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు చెప్పులు బాగా కొడుతున్నాడు అనుకోండి, ఈ జిల్లా కలెక్టర్ గారికంటే చెప్పులు కుట్టేవాడు తొందరగా భగవంతుడు అనుగ్రహించి మోక్షాన్ని ఇస్తాడు అని చెప్పాడు. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావు అన్నది ముఖ్యంగా, ఇటుకలు మోస్తున్నావా, చెప్పులు కొడుతున్నావా, లేకపోతే ఒక జిల్లాని రూల్ చేస్తున్నావా అనేది ముఖ్యం కాదు. అది పెద్ద పని వచ్చిన నువ్వు చేసేటప్పుడు నీ మోటివ్ ఎలా ఉంది, నీ మోటివ్ ఏ మోటివ్ తోడు చేస్తున్నావు, కీర్తి కోసం చేస్తున్నావా, లేదా కేవలం మనిషి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నావా, గొప్పల కనసం చేస్తున్నావా అని మోటివే భగవంతుడు చూస్తాడు. కానీ బాహ్యంగా కూడా భగవంతుడు చూడడు, బాహ్యంగా కాదు దేవుడు చూసేది. అంటే ఒక కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ బాగోకపోతే ఆయన బాహ్యంగా చూస్తే ఆయన కలెక్టర్ గారు అయినప్పటికీ ఓ చెప్పులు కుట్టేవాడు పెర్ఫెక్ట్ గా కనుక వాడు చెప్పులు కుడతా అంటే వాడు వాడి స్కిల్, వాడి నేర్పు, వాడిగా చెప్పులు కుట్టడం అనే పనిలో వాడు ఆ క్యాస్ట్ వాడు ఆ నేర్పు కనుక చూపిస్తుంటే వాడి దేవుని అనుగ్రహానికి కలెక్టర్ గారి కంటే గవర్నర్ గారి కంటే ముందు వాడు దేవుని అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. నువ్వు చేసే పని ఏం పని అని కాదు, ఎలా చేస్తున్నావు, ఎంత శ్రద్ధగా చేస్తున్నావు, అది చేసేటప్పుడు నీ మోటివ్ ఎలా ఉంది, దాన్ని బట్టి భగవంతుడు చూసి మనకు మార్పులు వేస్తాడు, తిరిచేది మార్పుడు అని స్వామీజీ ఒక సందర్భంలో చెప్పాడు. ఇక్కడ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఒకవేళ నువ్వు కర్మ కనుక చేస్తుంటే వచ్చేదో వస్తుంది, ఆ ఫలితం గురించి నిరంతరం ఆలోచించక్కర్లేదు. దానివల్ల నీకు చెప్తాడు వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, వీటి వల్ల నీకు ఆరోగ్యం చెడుతుంది, సమాజానికి ఆరోగ్యం చెడుతుంది, నీకు కూడా మంచిది కాదు, ఈ లోకంలో మంచిది కాదు. వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఆలోచనలు. ఒక ఆలోచన నీకు వచ్చిందంటే ఆలోచన నీకనే ఉపయోగపడాలి, సమాజానికనే ఉపయోగపడాలి. ఓ పని నువ్వు చేస్తున్నావంటే అది నీకనే ఉపయోగపడాలి, నీ ఫ్యామిలీకనే ఉపయోగపడాలి, సమాజానికనే ఉపయోగపడాలి. కొంతమందికి వచ్చే ఆలోచన వాళ్ళకి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు, వాళ్ళు సుఖంగా ఉండరు, ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉంటున్నవారు, సమాజంలో ఏమన్నా సుఖంగా ఉండనివ్వరు. ఇది కాదు పరిస్థితి. నువ్వు హ్యాపీనెస్ నీకు కావాలంటే నువ్వు నువ్వు పని చేసేటప్పుడు నువ్వు చేసేది శ్రద్ధగా చెయ్యి. వచ్చేది కర్మఫలం ఏదో వస్తుంది, వచ్చేదో వస్తుంది, రానిదేదో రాదు. అంటే కర్మఫలానికి నువ్వు హేతువు కావద్దు. అంటే నువ్వు కర్మఫలాన్ని నిరంతరము కనుక ఆశిస్తూ ఉంటే, ఆ కర్మఫలం గురించి కర్మ చేయటం సరిగా ప్రాపర్గా చేయకుండా ఫలితం గురించి కనుక నువ్వు నిరంతరం కనుక ఆలోచిస్తూ ఉంటే, నీ నైతిక స్థాయి, నైతిక స్థాయి కాదు సాంఘిక స్థాయి, విజ్ఞానం యొక్క నీ జ్ఞానం యొక్క స్థాయి, మొత్తం చైతన్య స్థాయి అన్ని కూడా ఆ రోజుకి ఆ రోజు నువ్వు పతనం అయిపోతావని చెప్పాడు. అంటే కర్మఫలానికి నువ్వు హేతువు కావద్దు. ఒకసారి రామకృష్ణుడు ఎవరితోటో మాట్లాడుతూ నవ్వుతూ కాశీలో ఒక ఆవిడ రేవు కట్టించింది. ఆ రే ఆవిడ కూర్చుని అక్కడ కూర్చున్న 10 మందిలో ఆవిడ రేవు కట్టించిందని రామకృష్ణుడికి తెలుసు. ఆయన ఏమి తెలియనట్టు కాశీలో పలానా ఘాట్ కట్టించారు, అది ఎవరో తెలియటం లేదు, ఎవరు కట్టించారు, ఎవరు కట్టించారు అన్నారు రామకృష్ణుడు. ఇక్కడ ఉన్న ఆవిడ లేచి నేనే కట్టించానంటే దానికి 100,000 రూపాయలు అయిందని నేనే కట్టించాను లేచి నేనే కట్టించాను అన్నాడు. నువ్వు పుణ్యకార్యం చేశావు బయటేదైతే నేనే కట్టించాను, నేనే కట్టి ఆ నేనే వదిలేస్తాను కానీ నీకు మోక్షం లేదు, జ్ఞానం లేదు, విషయాన్ని తెలియదు అన్నాడు రామకృష్ణుడు. నువ్వు 100,000 రూపాయలు పెట్టావు, రేవు కట్టించావు కాశీలో, ఏదో ఘాట్ కట్టించావు, దానివల్ల పుణ్యం వస్తుంది, పుణ్యం ఎంజాయ్ చేస్తే పోతుంది. ఇప్పుడు మన అన్నం తింటాం ఎంతసేపు ఉంటుంది, 4 గంటలు అడుగుతుంది పోతుంది. అలాగే నువ్వు కర్తృత్వం పెట్టుకుని ఫాల్స్ అయిన పెట్టుకుని ఇండివిజువల్ అయిన పెట్టుకుని బాడీ బౌండ్ అయిన పెట్టుకుని నువ్వు ఏ పని చేస్తున్నా, ఒకవేళ మంచి పని చేసినా నీకు పుణ్యం వస్తుంది, అది అనుభవించేస్తే పోతుంది. పుణ్యం ఎప్పుడు పెర్మనెంట్ గా ఉండదు, నాలెడ్జ్ పెర్మనెంట్ గా ఉంటుంది, పీస్ పెర్మనెంట్ గా ఉంటుంది, హ్యాపీనెస్ పెర్మనెంట్ గా ఉంటుంది. నీకు వచ్చే పీస్కి, నీకు వచ్చే హ్యాపీనెస్ కి బాహ్యంగా కారణం కనపడకూడదు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందనుకోండి, నా సంతోషానికి కారణం ఏంటని వెతికితే బాహ్యం ఏదైనా కారణం కనిపిస్తే ఆ కారణం పోయినప్పుడు ఈ సంతోషం కూడా పోతుంది. అంటే గ్రేట్ దానికి ఎవరికి కూడా పీస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, బాహ్యమైన కారణాల మీద కానీ బాహ్యమైన మనుషుల మీద కానీ వాడి హ్యాపీనెస్ కానీ వాడి పీస్ మీద కానీ ఆధారపడి ఉండడు వాడికి. ఏ మహాత్ముడు కూడా, వాడు సైంటిస్ట్ అవ్వచ్చు, సెయింట్ అవ్వచ్చు, ఎవడైనా సరే. అంటే ప్రతి సైంటిస్ట్ కూడా సెయింటే. వాడి పర్సనల్ లైఫ్ చూస్తుంటే ప్రతి సైంటిస్ట్ కూడా వాడు సెయింట్ చూడు సమానమే. తర్వాత దాన్ని ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు కనిపెట్టిన దాన్ని ఇండస్ట్రియలిస్ట్ అనేది ఫ్యాక్టరీస్ పెట్టి దాన్ని డబ్బు చేసుకున్నారు. కానీ సైంటిస్ట్ అందరూ కూడా ఎబోమనీగానే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంతకీ విషయం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కర్మఫలానికి హేతువు కావద్దు. పని చెయ్యి, పని చేస్తూ ఫలితం ఆశించకుండా ఉంటే పుణ్యం నీకు వస్తే రాని, నువ్వు అన్వాంటెడ్గా వస్తే అది నేనేం బాధ పెట్టదు. అయితే కర్మఫలానికి హేతువు కావద్దు. ఇది నా వల్ల ఏంది, ఇది నేనే చేస్తున్నాను, ఇది నా, ఇది కర్తృత్వం పెట్టుకోవద్దు. ఆ కర్తృత్వము పెట్టుకోవటం వల్ల నీకు బంధం వస్తుంది, జ్ఞానం కలగదు, నీకు బంధం వస్తుంది. తర్వాత ఏమని చెప్పాడంటే కర్మఫలాన్ని నేను ఆలోచించకూడదు, కర్మఫలాన్ని ఆశించొద్దు అని చెప్పాడు. కానీ కృష్ణుడు రాదని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు మనం పని చేస్తే మనం చేస్తున్న పనే ధనం అంటే రూపాయితాలు కాదు, మనం చేస్తున్నటువంటి పనే వెల్త్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు కొబ్బరి చెట్టు వేసాం, కొబ్బరికాయలు కాస్తున్నాయి, అది ధనం. అది మన బజార్లో ఉంటే రూపాయితాలు వస్తున్నాయి. అంటే మనం కష్టపడి మనం చేసుకున్న పనే వెళ్ళి కింద మారుతుంది మనకు, అది మర్చిపోకూడదు. పని అంటే ఇక్కడ ఏమని చెబుతున్నాడు భగవంతుడు, నువ్వు పని విడిచిపెట్టద్దు. నువ్వు నాలుగు గోళ్ళు నువ్వు చేయగలిగిన చెప్పు, ఏ పనికి ఎలా చేయగలిగితే అది ఇచ్చింది. అది నువ్వు చేస్తుంటే నువ్వు పని చేయటం వల్ల నీ బలహీనతలు నీకు తెలుస్తాయి. నేను ఇంటికాడ కూర్చుని నేను జ్ఞానిని అయిపోయాను, నేను మహాజ్ఞానిని అయిపోయాను, నేను మహాత్ముని అయిపోయాను అనుకుంటాను అనుకో, నాలుగు గోళ్ల మధ్యన కూర్చుని ఇలా ఎక్కడికి వచ్చి నలుగురిలో కలుస్తాను అనుకోండి, వాడు ఏదో చిన్న క్రిటిసైజ్ చేస్తారు, ఏదో క్రిటిసైజం వస్తున్నాను అనుకోండి, నేను పేరిపోతాను, పిటెడ్గా పేరిపోయినట్టు పేరిపోతాను. నా పీస్ పోతుంది, నా హ్యాపీనెస్ పోతుంది. అంటే ఏంటి, పని చేసేటప్పుడే మనకు కొన్ని బలహీనతలు తెలుస్తాయి. మనకి ఇంట్లో కూర్చుని నాలుగు గంటలు కూర్చుని ఇదంతా తెలియదు. అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడు, నువ్వు వర్క్ చెయ్యి. ఇప్పుడు చాలా మంది మన దేశంలో చెడ్డ ఏంటంటే వర్క్ చేయకుండా లక్క కావాలని. నీకు వర్క్ చేస్తే లక్క వస్తుంది, దానంతటా అదే వస్తుంది లక్క. వర్క్ చేయకుండా నువ్వు లక్క ఆశించవు. అంటే పని చేయకుండా ఫలితాన్ని ఆశించడం వల్ల మన దేశానికి ఈ దౌర్భాగ్య స్థితి. పని చేయకూడదు, డబ్బు సంపాదించాలి, పని చేయకూడదు, గౌరవం కావాలి. నువ్వు పని చేసి గౌరవాన్ని ఆశిస్తే సెకండరీ పర్వాలేదు దానికి, ఆ కృష్ణుడి స్టాండర్డ్ వదిలేద్దాం. పని చేయకూడదు, గౌరవం కావాలి, పని చేయకుండా పని మనకి వెల్త్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే అలా వర్క్ కల్చరే మన బ్లడ్లో తక్కువ. మనకి ఎంతో కొంత డివోషన్ ఉంది, కానీ అసలు మన ఇండియన్స్లో వర్క్ కల్చర్ తక్కువ. ఇప్పుడు నా ఇల్లు నేను చూసుకుంటున్నాను అనుకున్న ఉదాహరణకి, ఎవరైనా బంధువులు ఇస్తే నాకు భయం వేసిపోతున్నా, చీపురు కట్టి బయటపడేస్తాను, ఎవరు తలుపు వేసుకుని అది చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో మనం. అంటే వర్క్ మీద మనకు పని మీద గౌరవం లేదు. నా పని నేను చేసుకుంటే, నా ఇల్లు నేను చూసుకుంటా అంటే, లేదా నా వంట నేను చూసుకుంటా అంటే ఎవరైనా చూడకుండా చేస్తాను, నేను చూస్తే నా గౌరవం పోతున్నాయి మనం. అంటే ఏంటి, నా వర్క్ నేను చేసే వర్క్ మీదే నాకు గౌరవం లేదు. ఎప్పుడైతే ఇక్కడ ఉందనుకున్న ఉదాహరణకి మన ఇటుకలు అందివచ్చు, మనకి హెల్త్ బాగుంటే ఇక్కడ పని దగ్గర ఇటుకలు అందివచ్చు, దాని మీద దానికి భగవంతుడు సంతోషిస్తాడు దానికి మనకి. అంటే వర్క్ కల్చర్ ముఖ్యం. మన బ్లడ్ లో ముందు ఆ ఇండియన్స్ లో వర్క్ కల్చర్ తక్కువ. అయితే ఒకసారి స్వామి వివేకానంద కోపం వచ్చినాడు, మీ ఉపనిషత్తులు, మీ వేదాలు, మీ భగవద్గీత అని రోడ్డు మీద పడేసి ముందు పని చేయటం నేర్చుకోండి అన్నాడు. పని చేయటం ముందు నేర్చుకోండి, తర్వాత మీ పుస్తకాలు తర్వాత చూసుకుందరు, కానీ ముందు పని చేయటం నేర్చుకోండి. పని వల్ల మీకు తెలుస్తున్న కష్టకాలు మీకు తెలుస్తాయి, మీ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ పని చేసేటప్పుడు తెలుస్తున్నాయి. మన ఇండియాలో కూడా ఇంజనీరింగ్ లోని, ఎంబీబీఎస్ లోని లాబొరేటరీ వర్క్ తక్కువ, థియరీ వర్క్ ఎక్కువ మనకు. అసలు చెప్తా ఉంటారు కదా, అమెరికా నుంచి మన ఒక అమ్మాయి వచ్చింది, అక్కడ ఎంఎస్ చదువుతాను, మెడిసిన్ మీద ఉపన్యాసం చెప్పమంటే అమెరికన్ డాక్టర్స్ కంటే బాగా చదువుతారు ఇండియన్ డాక్టర్స్. కానీ కత్తి ముట్టుకునేటప్పటికీ వీళ్ళకి భయం వేస్తున్నాయి. అంటే ఆ ప్రాక్టికాలిటీ, ఆ ప్రాక్టికల్ టచ్, ఆ లాబొరేటరీ వర్క్, అంటే వాడు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడంలో వెస్ట్రన్ కంట్రీస్ లో పర్ఫెక్ట్ గా ఉంటారు. అయితే వాడు ప్రతి 2 ఇయర్స్కి ఎంబీబీఎస్ డాక్టర్స్ అవ్వండి, ఎంఎస్ అవ్వండి, ఎండి అవ్వండి, ఎగ్జామ్ పెడతారుతుంది. అంటే ఆ డాక్టర్కి అసలు లేటెస్ట్ నాలెడ్జ్ తోటి సంబంధం ఉందా లేదా? అయితే అంటే ఎంబీబీఎస్ పాస్ అయిపోయినా ఇంకా చెవి నా జీవితం పొడి శుభ్రంగా నేను ప్రాక్టీస్ చేసుకుంటానంటే ఈఎస్ఏలో ఒప్పుకోరకండి. ప్రతి 2 ఇయర్కి లేటెస్ట్ టెక్నాలజీ మారుతా ఉంటుంది, సైన్స్ మారుతా ఉంటుంది, మందుల పేర్లు మారుతా ఉంటాయి. ఈ మందుల పేర్లు అని వీడికి తెలుసా, మందు దేనికి పనిచేస్తుందో తెలుసా అని వాడికి ప్రతి 2 ఇయర్స్కి చేస్తే ఆ 2 ఇయర్స్లో కానీ వాడికి ఫెయిల్ అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఇంతకీ మీకు ఎందుకు చెబుతున్నారంటే ఆ నాలెడ్జ్ అప్ టు డేట్ చేసుకోవడానికి, ఆ లేటెస్ట్ నాలెడ్జ్ కూడా టెక్నికల్ మ్యాన్కి, ఆ మెడికల్ మ్యాన్కి బ్రెయిన్ లో ఉండటం కోసం చాలా ముఖ్యం. ఏంటంటే నేను మెడిసిన్ బాగా చదువుకుంటాను అనుకున్న ఉదాహరణకి, బాగా చదువు ఎంత బాగా చదువుకుంటే అంత పేషెంట్కి జస్టిస్ చేయగలం. నాకు గ్రామర్ బాగా వస్తే నేను నేర్చుకునే స్టూడెంట్కి జస్టిస్ చేయగలను. నేను చెప్పేది నాకే రానప్పుడు, నేను చెప్పే విషయం నాకే ఎక్స్పీరియన్స్డ్ అయినప్పుడు, నేనేమి చెబుతున్నాను నాకే తెలియనప్పుడు, నేను వినేవాళ్ళకి కానీ నేర్చుకునే వాళ్ళకి నేను న్యాయం చేయలేను. అంటే నీవు చెప్పే విషయం నీకు ఎంతో కొంత అనుభవంలో ఉండాలి, నీకు ఎక్స్పీరియన్స్ లో ఉండాలి. నువ్వు ఎక్స్పీరియన్స్, నువ్వు చెప్పే విషయం నువ్వు ఎక్స్పీరియన్స్ లో పెట్టుకుని చెబుతా అంటే ఎదుటి వాడు బ్రెయిన్ మీద పనిచేస్తుంది. మహాత్మా గాంధీ గారు మాట చెప్పాడు, ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ మైండ్ దగ్గర, ఒక స్ట్రాంగ్ మ్యాన్ దగ్గర వీక్ మ్యాన్ కూర్చుంటే వాడి బ్రెయిన్ యొక్క వేవ్స్ విడిగా పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు 40 మార్కులు వస్తాయి ఆయన కొన్ని పేపర్లో, 80 మార్కులు వచ్చిన వాడితో స్నేహం చేస్తే తప్పనిసరిగా మనకు 70 అన్న వస్తాయని చెప్పాడు ఆయన. ఇంకేంటంటే వాడి బ్రెయిన్, మనకు తెలియని వైబ్రేషన్స్, ఆ బ్రెయిన్ లో ఉన్న వైబ్రేషన్స్, ఆ సూపర్ మ్యాన్ యొక్క వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తూ ఉంటాయి. అది మనకు తెలియదు. మన మల్లెపూ దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్మెల్ ఎలాగొస్తూ ఉంటుందో, ఈ మల్లెపూ అనుకోదు అందరికి నేను స్మెల్ ఇవ్వాలని, అయితే ఆ పువ్వు దగ్గర కూర్చున్నప్పుడు, ఆ ఫ్లవర్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్మెల్ ఎలాగొస్తుందో, అదేవిధంగా గ్రేట్ మ్యాన్ దగ్గర కూర్చున్నప్పుడు మన ఎఫర్ట్ లేకుండా, మన కష్టం పెద్ద పడక్కర్ లేకుండా, మన లెర్నింగ్ తోటి సంబంధం లేకుండా ఆ మెచ్యూరిటీ, బ్రెయిన్ కి మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది. ఆ ఇమ్మెచ్యూరిటీ, బ్రెయిన్ లో ఉన్నటువంటి ఇమ్మెచ్యూరిటీ తగ్గుతూ ఉంటుంది, మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. గ్రేట్ పీపుల్ తోటి, సత్పురుషులతో సహవాసం ఎందుకు. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడైనా చెప్పాడు, నేను ఎప్పుడైనా టైర్ అయినప్పుడు వెళ్ళి మహాత్మా గాంధీ దగ్గర కూర్చుని ఒక 10 మినిట్స్ కానీ కూర్చుంటే 20 డేస్ రెస్ట్ తీసుకున్నట్టుగా నా బ్రెయిన్ ఉంది. కానీ మనం ఎక్కడికైనా వెళ్ళి 20 డేస్ రెస్ట్ తీసుకుని వస్తే ఎలా ఉంటుందో, బాపూజీ దగ్గర కూర్చుంటే ఒక 5 మినిట్స్ కూర్చుంటే చాలు, అంత స్నానం చేసినట్టు మన శరీరాన్ని స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటామో, మెదడు అంత ఫ్రెష్ గా ఉండేది ఆయన దగ్గర కూర్చున్నప్పుడనే. అంటే ఏమిటి అక్కడ స్వార్థ చింతనలైనటువంటి జీవితం? అసలు ఫాల్స్ అయి మన బోధత్వం నుంచి పెట్టి చూసినా అక్కడ ఫాల్స్ అయి కానీ ఇండివిజువల్ కానీ యూనివర్సల్ కాన్సెప్షన్ తప్పించి అక్కడ ఏమీ కనపడదు. ఏం ఆలోచన దేశం సమాజం ఆ తప్పి ఆ లెవెల్లో కానీ ఇంకా కింద లెవెల్లో వాళ్ళకి ఆలోచన ఉండదు. ఆ స్థాయిలోంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనకు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు చెప్పింది ఏమిటంటే, నీకు ముందు ఈ జీవితంలో పుణ్యం పాపం అటు ఉంచు. నువ్వు పుణ్యం చేసుకున్న వాడు మరణించాక ఏదో స్వర్గానికి వెళతారని, దోషం ఉంటే నరకానికి వెళతారని నువ్వు పురాణాల్లో చదువుతున్నావు. పుణ్యం పాపం అటు ఉంచు, నీకంటే చైతన్య స్థాయి తక్కువ ఏసరించుకోకు. వాళ్ళు దరిచేర్చి నువ్వు చేయగలిగింటుంది, బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ నువ్వు చేయగలిగింది చేస్తా ఉండు. అదే నీతో సమానమైన చైతన్య స్థాయితో వాళ్ళతో స్నేహం చేయి. నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ వాళ్ళని గౌరవించు, నీకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళని అసహించుకోకు. వాళ్ళకి చేయగలిగినటువంటి సహకారం నీ చేతి అందియి, నీ సమాన నీతో సమానమైన స్థితి వాళ్ళని తీసుకురావడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఈ రకంగా నువ్వు సమాన బుద్ధి కల్టివేట్ చేయి. సమాన బుద్ధి అంటే నిష్కామ బుద్ధి, అంటే కోరిక లేకుండా పనిచేసే బుద్ధిని నువ్వు, ఆ బుద్ధిని ఆశ్రయించు. అంటే నువ్వు కోరిక లేకుండా పనిచేస్తే నీకు ఏమి రాదనుకోక, వస్తే వస్తే రాదు, నీ కోరిక లేకుండా వచ్చేది నేను బంధించదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనిషి ధ్యానం చేస్తున్నాడు, ఇక్కడ అందరూ మనం కూర్చున్నాం, కమిషనర్ గారు కూర్చున్నారు, మనం కూర్చున్నాం, రంగరాజు గారు కూర్చున్నారు, నరసింహరావు గారు కూర్చున్నారు, మీరు పెద్దలు చాలా మంది కూర్చున్నారు. మన అందరికి వచ్చే ఆలోచనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచన అంటే, చివరికి వచ్చేటప్పటికి మనం ఆలోచించే విశ్లేషణ ఎనాలిసిస్ చేయగలిగి చేయగా ఆలోచనకు బాడీ కారణం అవుతుంది. నాకేదో ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే చివరికి నా బాడీయే కారణం అవుతుంది. ఈ దేహం నేను, ఈ బాడీ బాగుండయ్యి నా దేహ బుద్ధిలోంచి ఏ ఆలోచన వస్తుంది, మంచి ఆలోచన అక్కడ నుంచి వస్తుంది, చెడ్డ ఆలోచన అక్కడ నుంచి వస్తుంది. అంటే మనిషికి వచ్చే ప్రతి తలంపు కూడా వాడు బాడీయే కేంద్రం. అంటే ఆ దేహ బుద్ధి తగ్గించడానికి కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, ధ్యానం చెయ్యి. వీటికి కాలక్షేపాన్ని కాదు ధ్యానం చేయటం, వీటికి జపం చేయటం కూడా కాలక్షేపాన్ని కాదు, ప్రదర్శన కోసం కాదు. నేను ఇన్ని గంటలు చేస్తున్నామని, అన్ని గంటలు చేస్తున్నామని ధ్యానం చేస్తే అలా చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అసలు మనకున్న భక్తి ఇతరులకు తెలియాలి అనుకోవడం ఒక పొరపాటు అసలు. అందుచేత నీవు దేహబంధం ధ్యానం ఎందుకు చేయాలంటే, జపం ఎందుకు చేయాలంటే, విచారణ ఎందుకు చేయాలంటే, సత్పురుషుడు సహవాసం ఎందుకు చేయాలంటే, నీకు దేహబంధం తగ్గాలి. ఎందుకంటే నీకు ఆలోచనలు దేని మీద దేశే వస్తున్నాయి, దేహం మీదే దేశే వస్తున్నాయి. అయితే నీ దేహబంధం తగ్గితేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మశాంతి కలగదు. మనం ఏ పని చేయనివ్వండు, ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనం నిష్కామంగా చేస్తున్నాం అనుకోండి, నిష్కామంగా చేస్తుంటే అది ఏమవుతుందంటే ఫలితం వస్తుంది, మనకి దేహబంధం తగ్గుతుంది. అక్కడ రెండు లాభాలు ఉన్నాయి, ఇది బాగా అర్థం చేసుకోండి. మరి ఆ పని చేసేదే నిష్కామంగా చేస్తున్నాం అనుకోండి, ఎంతో కొంత దానివల్ల ఫలితం కూడా వస్తుంది. నాకు కోరకుండా వచ్చిన వస్తువు నన్ను బంధించదు, కోరి తెచ్చుకున్న వస్తువు నన్ను బంధిస్తుంది. అన్నవంతటిగా నాకు ఏదైనా వచ్చింది అనుకుని నన్ను ఏం బంధించదు, కానీ నేను కోరి తెచ్చుకుంటే మటుకి అది తప్పనిసరిగా నన్ను బంధిస్తుంది. అది నాకు టెండెన్సీ కింద, వాసన కింద మారిపోతుంది. ఆ వాసన రోజు రిపీట్ అవుతూ ఉంటుంది నాకు, చివరికి జన్మాంతరాల్లో కూడా వాసన అది ఆ వాసనే రోజు కంటిన్యూగా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నువ్వు సమాన బుద్ధిని ఆశ్రయించు. అంటే నువ్వు చేసే పనిని సమగ్రంగా చెయ్యి, నువ్వు ఏదో దృష్టిలో పెట్టుకుని ఒక కేవలం లౌకికమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు చేయకు. ఆ ఈశ్వరుడి ప్రీతి కోసం నీకు లౌకిక ప్రయోజనం వస్తే రాని, ఆ ఈశ్వరుని ప్రీతి కోసం, ఆ ఈశ్వరుడి గ్రేస్ కోసం, దేవుని అనుగ్రహం కోసం నువ్వు పని చెయ్యి. ఒకసారి నీకు పని అవ్వదు, బ్రెయిన్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ను పోగొట్టుకోకు. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకున్నావు, నీ వివేకం తప్పనిసరిగా ఏదో బీపీ డౌన్ అయినట్టు నీ వివేకం కూడా డౌన్ అయిపోతుంది. నేను చెప్పినటువంటి సీక్రెట్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు పెట్టరపు కావద్దు. అలా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ కర్మఫలం దృష్టి నీకు ఎప్పుడైతే లేదో, అప్పుడు నువ్వు పెట్టరు బాబు నువ్వు అసలు దాని గురించి నువ్వు ఆలోచించవసరు. ఇప్పుడు మనం ఎప్పుడు జనరల్ గా ఏం చేస్తామంటే పని తక్కువ చేస్తాం, ఫలితం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది నువ్వు పని చెయ్యి, అసలు ఫలితం గురించి ఆలోచించకు. ఆలోచించొద్దని చెప్పానని మాత్రం చేస్తావు, అది రాదని నువ్వు అనుకోకు. అది దాని అంత దాని న్యాచురల్ గా వచ్చింది, నేనేమి చేయను. అది దాన్ని నువ్వు ఎంజాయ్ చేసినా అది నేనేమి చేయదు. అంటే నిన్ను బంధించేది కోరికే. అంటే మన భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు మనసులో కోరికలు పెట్టుకుంటున్నావు, శరీరంతో పని చేయటం లేదు, దాన్ని కొంచెం తిరగే చెయ్యి. శరీరంతో పని, శరీరంలో ఏమో శరీరంతో పని చేయదు, మనసులో కోరికలు ఉంటున్నాయి. నువ్వేం చేయాలంటే మనసులో కోరికలు తీసేయి, శరీరంతో పని చేయి, మనసులో మనసులో కోరికలు పెట్టుకోవద్దు, శరీరంతో పని చేయి. అప్పుడు నువ్వు యోగ స్థితి వస్తుంది, నీకు యోగి అవుతావు. నువ్వు యోగి అర్జున, నువ్వు యోగివికా. యోగివికా అంటే పని పాటు లేకుండా ఉండమని కాదు. ఆక్సిజన్, మనం బతకడానికి ఆక్సిజన్ తనే ముఖ్యం, జీవించడానికి పని కూడా అంతే ముఖ్యం. ఏదో పని చెయ్యాలి, మన పని లేకపోతే పొట్టెళ్ళదు. అది కనీసం సమాధి మాట వదిలేయండి, నా పొట్ట కోసమే నేను ఏదో పని చేసుకోవాలి కదా. సమాధి ఉద్ధరణ అటు నా పొట్ట కోసం నేను పని చేయాలి. నా పొట్ట కోసం నేను ఇతరులపై ఆధారపడితే నాకు బానిసత్వం వస్తుంది. నేను ఇతరుల మీద ఆధారపడతానుకున్న ఆ కృషి నేను చేసుకుంటే కేవలం దానివల్ల చివరికి నా మైండ్ శ్లావరీ స్థితికి వస్తుంది. అయితే నువ్వు ఏమి చేయాలంటే, నీవు కర్మను ఆశ్రయించు, నిష్కామ కర్మను ఆశ్రయించు. నీ బుద్ధిని నిష్కామ కర్మను ఆశ్రయించి కనుక నువ్వు పని చేస్తుంటే, పని చేస్తుంటే అలా పని చేయగ పని చేయగ ఒకటి రెండు చిత్తాలన్నాయి. ఒకటి దైవ చిత్తం, రెండు మానవ చిత్తం. ఒకటి దైవ చిత్తం, రెండు మానవ చిత్తం. మానవ చిత్తం ఏదో ఒకటి అనుకుంటుంది, కానీ దైవ చిత్తం అది అనుకోకపోతే ఆ పని అవ్వదు. అంటే మానవుడు సంకల్పిస్తాడు, కానీ ఆ పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అంటే దైవ చిత్రం కూడా అంగీకరిస్తేనే ఆ పని అవుతుంది. మానవ చిత్తం ప్రపోజ్ చేసినంత మాత్రం చేత ఆ పని అవ్వదు. ఆ మానవ చిత్తం దైవ చిత్తం కలిసినప్పుడు మనకు ఆ పని అవుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా తెలివితేటల వల్ల ఈ పని అయింది అనుకుంటాం. అక్కడ దేవుని అనుగ్రహం కూడా ఉంది, అందుకే అయిందని మనం అనుకోం. దేవుని సంకల్పం, నా సంకల్పం కలిసినప్పుడు ఆ పని పూర్తి అవుతుంది. అప్పుడు నాకేమనిపిస్తుందంటే, నా తెలివితేటల వల్ల ఈ పని పూర్తి చేశాను అనుకుంటాను. కానీ ఒకసారి దేవుని సంకల్పం వేరవుతుంది, నా సంకల్పం వేరవుతుంది. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుతుంది కానీ నా సంకల్పం నెరవేరదు. అప్పుడేమనుకుంటానంటే, దేవుడికి నా పట్ల దయ లేదు అనుకుంటాం. ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే దేవుడి దయ మనకి పైన అయినా దేవుడి దయ ఉంది, అవ్వకపోయినా పని ఉంది. అసలు మనం దేవుని దయలోనే ఉన్నాం. అంటే భగవంతుడు కొన్ని లెసన్స్ మనకి టీచ్ చేయడం కోసం కేవలం అన్నం తినడానికి, కాఫీ తాగడానికి భూమి మీదకి మనకు రావలేదు. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఎర్త మీదకి వచ్చాం. ఈ ప్లానెట్ మీదకి రావడానికి కారణం ఏంటంటే, కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాం. కేవలం భోజనం చేయడానికి, కాఫీ తీసుకోవడానికి కాదు, రిపీ అదే కదా. ఇవాళ ఇవాళ తీసుకున్న కాఫీ రేపు తీసుకుంటున్నాం, ఇవాళ తీసుకున్నాం కన్నా రేపు తీసుకున్నాం. 100 సంవత్సరాలు జీవించిన ఇదే పని. కానీ ఇది కాదు కావాల్సింది. మనం జీవితంలో ఏమి నేర్చుకున్నాం, ఎంత లెసన్ నేర్చుకున్నాం, జీవితంలో మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నాం, ఇప్పుడు 57 వయసు వచ్చింది, ఈ వయసు వచ్చిన తర్వాత ఎన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం, అది ముఖ్యం. అంటే వయసు ఎంత ఉంది ముఖ్యం కాదు, మన జీవితం నుంచి ఎన్ని లెసన్స్ నేర్చుకున్నాం, మన బ్రెయిన్ లో ఎంత మెచ్యూరిటీ ఉంది అది ముఖ్యం. కానీ ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు. అంటే స్నేహం, దయ, సంతోషం వంటివి జ్ఞానికి సహజమవుతాయి. అంటే ఎవరికైతే ఎండైటెండ్ బ్రెయిన్, ఎవరి బ్రెయిన్ అయితే ఎండైటెండ్ బ్రెయిన్, వాడికి స్నేహం కంపాషన్ ఉంటుంది, దయ ఉంటుంది. తర్వాత వాడికి స్నేహం ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇతరుల పట్ల, వాడికి సంతోషం ఉంటుంది. న్యాయచర్యలుగా ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటాడు ఒక మనిషి. ఒక మనిషి ఎప్పుడు చూసినా అప్పుడే పాకెట్లో ఏదైనా వస్తువు పోగొట్టుకున్నాడా అనుకుంటాం మనం. 100 డిగ్రీస్ బతికినా అలాగే ఉంటారు. పాపం ఆముదం పుచ్చుకున్న మొక్కలు ఎలా ఉంటుందో కొంతమంది చూసి ఎప్పుడు చూసినా అలాగే ఉంటారు. వాళ్ళు ఏదో పోగొట్టుకున్నా జీవితంలో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అలా కాదు, నీకు స్నేహం, దయ, సంతోషం వీటికి సహజమవుతాయి నీకు. ఈ మంచి గుణాలు నువ్వు కల్టివేట్ చేయాలి. ఈ మంచి గుణాలు నువ్వు, ఒకటి స్నేహం, రెండు కంపాషన్ అంటే మెరిసి, తర్వాత సంతోషం. ఇవన్నీ శ్రీ పుట్టపర్తి బాబాగారు ఎక్కువ ఈ మాట చెప్తా ఉంటారు. పుట్టపర్తి బాబాగారు, నువ్వు చేయవలసింది కృషి, భగవంతుడు చూపించవలసింది కృప, ఈ రెండు ఐక్యం కావాలి. నువ్వు చేయవలసింది, మానవుడు చేయవలసింది కృషి, భగవంతుడు చూపించవలసింది కృప. నువ్వు కృషి చేయగా చేయగా నీ కృషియే కృప కింద మారిపోయి నీకు ఎదురొస్తుంది. అంతేకాదు నువ్వు కృషి చేయకపోతే కృప రాదు. హ్యూమన్ ఎఫర్ట్ అవసరం, స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. నువ్వు ప్రయత్నం మీద నువ్వు చెయ్యాలి. ఇప్పుడు ఈ మండపం కడుతున్నావు అనుకోండి, 24 గంటలు అయిపోదు. ఆ టైం వచ్చినప్పుడు అవుతుంది. అంతేకాని ఇవాళ మొదలు పెడితే 24 గంటలు అయిపోదు. అయితే నువ్వు చేయవలసినటువంటి ప్రతి పని నువ్వు పూర్తిగా ఉదయపూర్వకంగా చెయ్యి, స్వప్రయత్నం చెయ్యి. కాలం కలిసి వస్తుంది. కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు, కాలం కలిసి వస్తుంది. కాలం కలిసి వచ్చినప్పుడు దాని అంతా ఈశ్వర అనుగ్రహం వస్తుంది. మనం చేస్తున్నటువంటి కృషి కృపగా మారిపోతుంది. మానవుడికి మానవుడు డిక్షనరీలో అసాధ్యం ఉందే కానీ భగవంతుడి డిక్షనరీలో అన్ని సాధ్యాలే. మానవుడు అసాధ్యం అనుకున్నది భగవంతుడి దృష్టిలో అది సాధ్యం చేయగలడు. అంటే భగవంతుడికి అసాధ్యం అంటూ ఏమి లేదు. భగవంతుడి మీద భారం వేసి మనం కనుక పనిచేయటం అనేది నేర్చుకుంటే రెండు అహంకారం తగ్గుతుంది, కర్తృత్వ బుద్ధి తగ్గుతుంది, మనకి ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, సమాజంలో ఎంతో కొంత పొరుగుబడి ఉంటుంది. మనం ఏ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మన రిక్వెస్ట్ చేస్తే పని చేసి పెడతా ఉంటారు మనకున్న గౌరవాన్ని బట్టి. ఏమంటే అన్నీ ఉంటాయి కానీ ఇంట్లో చూస్తే ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటాం. డబ్బు ఉంటుంది, సోషల్ స్టేటస్ ఉంటుంది, ఎకనామిక్ స్టేటస్ ఉంటుంది, మరి అన్నీ ఉంటాయి. అన్ని చూసినా ఎప్పుడు చూసినా దండగానే దొక్కుందని ఉంటాం. దానికి కారణం ఏంటంటే డోయర్షిప్, కర్తృత్వం. ఇదంతా నా వాళ్ళు అవుతాను, ఇదంతా నేనే చేస్తున్నాను. ఆ నేనులోంచి ఆ కర్తృత్వం, డోయర్షిప్ ఎంతకాలం ఉందో, అంటే భగవంతుడి మీద భారం వేసి ఎంతకాలం అయితే మన పని మనం చేయము, ఆ మనిషికి ఎంత ధనం ఉన్నా వాడు కూడా దుఃఖం కూడా ఉంటూనే ఉంటుంది. వాడు గౌరవం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు కంటే చదువు గొప్పదేమని అనుకుంటారు. డబ్బు కంటే చదువు గొప్పది కాదు, రెండు సమానమే. డబ్బు ఎటువంటిదో, చదువు అటువంటిదే. అంటే ఆ డబ్బు పొట్ట కోసమే, చదువు పొట్ట కోసం. ఎంత చదివినా చివరికి వచ్చేవాడికి పొట్ట దగ్గరికి వస్తాం కదా. చదువుకునే వాళ్ళు కూడా ఎక్కడికి వస్తున్నారంటే పొట్ట దగ్గరికి వస్తున్నారు. అంతే కదా, ఈ పొట్ట దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే కారణం అందరి మతం ఒకటే. పొట్ట దగ్గరికి వచ్చేటప్పటికి మట్టికి అందరి హిందూ మతం, క్రైస్తవ మతం లేదు, అందరి మతం ఒకటే. పొట్ట దగ్గరికి వచ్చేవాడికి అందరి మతం ఒకటే. ఆకలిగా ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుడు ఉన్నాడో లేదు కానీ, నీ హృదయంలో బ్రహ్మం ఉందో లేదు కానీ, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నమే బ్రహ్మం అన్నాడు స్వామీజీ. మన హృదయంలో దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు, భగవంతుడు చెబుతున్నాడు, అందరి హృదయంలో ఉన్నాడని చెబుతున్నాడు. కానీ ఆకలికి ఉన్న వాడికి అన్నమే బ్రహ్మము, అన్నమే దేవుడు. వాడికి అన్నమే దేవుడి కింద కనిపిస్తుంది, అన్నమే బ్రహ్మము కింద కనిపిస్తుంది. అనిచేత నువ్వు పని చెయ్యి. పని ఆ చేసి పని ఏదో నిష్కామంగా చెయ్యి, ఆడంబరంగా చేయొద్దు. నువ్వు మాట్లాడే మాట కూడా ఆడంబరంగా ఉండకూడదు. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే భోజనం మానేయటం, లేకపోతే ఏదో ఎక్కువ ఫాస్టింగ్ ఇది చేసేయటం, అది కాదు తపస్సు. నువ్వు చేసే పని ఈగో లేకుండా, అంటే ఈగో సెన్స్ లేకుండా, డోయర్షిప్ లేకుండా. అంటే ఇప్పుడు మనం కుడి చేతిలో ఉన్న ఒక రూపాయి ఎడం చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, అబ్బా నేను దానం చేసేసుకున్నాను, మంచి పని చేసేసుకున్నాను అనుకుంటానండి. నా కుడి చేతిలో ఉన్న ఒక రూపాయి ఎడం చేతిలో పెట్టుకుని నేను దానం చేసేసుకున్నాను అనుకున్నా అనుకోండి. ఏం చేయాలి? కుడి చెయ్యి నాదే, ఎడం చెయ్యి నాదే. అలాగే సమాజంలో ఒక సమాజాన్ని కూడా నీ దేహంతో సమానంగా భావన చేసి, నీ దేహంలో ఉన్న అవయవాలన్నీ నువ్వేని ఎలా అనుకుంటున్నావో, అలాగే సమాజాన్ని కూడా నీ దేహం నీతో తాదాత్మ్యం పొంది నువ్వు కనుక పనిచేస్తే నీకు ఈగో ఆగిపోతుంది, డోర్షిప్ ఆగిపోతుంది. నీకు నువ్వు ఏదైనా ఉపకారం చేసుకుంటే ఏదో గొప్ప పని చేశాను నువ్వు అనుకో, అది మామూలుగానే ఫీల్ అవుతావు. అలాగే సమాజానికి చేసే పని కూడా నువ్వు అలాగనుకో. ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారి గురించి రమణ మహర్షి గారు మాట చెప్పారు. ఇప్పుడు కమిషనర్ గారు మున్సిపాలిటీకి వెళ్తారు, వీళ్ళక్కడ ఆ ట్యాక్స్ ఏవో మామూలుగా ఏవో, ఒక రోజు ఎక్కువ కలెక్షన్ ఉంటుందో ఒక రోజు తక్కువ కలెక్షన్ ఉంటుంది. మున్సిపాలిటీలో కలెక్షన్ ఎక్కువ కలెక్షన్ వచ్చినా తక్కువ కలెక్షన్ వచ్చినా ఏదో సబార్డినేట్స్ ఏదో అంటారు, రేపు బాగా పని చేయమంటారని ఇంటికి వచ్చేస్తారట. కానీ ఇంటికాడ వచ్చేవాడికి ఇంటికాడ చేసుకునే వ్యాపారం ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, వాడికి ఎప్పుడైతే దుఃఖం వచ్చేస్తుందండి. కానీ మున్సిపాలిటీకి నష్టం వస్తే వాడికి దుఃఖం రాగచ్చండి. ఇంటికాడ కానీ చేసుకునే పని మటుకు ఎప్పుడైతే దుఃఖం వచ్చేస్తుంది. అంటే నువ్వు ఏమి చేయొద్దు అంటే, ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫీసులో ఎలా డిటాచ్డ్ గా పనిచేస్తున్నారు. ఆ మున్సిపాలిటీకి ఎక్కువ లాభం వచ్చినా కమిషనర్ కాదు ఇది సొంతం అనుకోరు. ఒకవేళ ఎప్పుడైనా నష్టం వచ్చినా ఏం దుఃఖం రాదు. ఏం చేసి మనసులో తెలిసి ఇది నాది కాదు మున్సిపాలిటీది అని. అలాగే నువ్వు ఇంటికాడ చేసి పని కూడా నువ్వు ఆఫీసులో ఎలా పనిచేస్తున్నావు, నువ్వు ఇంటికాడ చేసి పని కూడా అలా డిటాచ్డ్ గా కనుక పనిచేస్తుంది, ఇక పని పూర్తి అవుతుంది, దుఃఖం రాదు, అటాచ్మెంట్ పెరగదు. మానవుడు సిని చేయడానికి అటాచ్మెంటే కారణం. అంటే మనకు ఏదైనా మనకు భయం ఉందనుకోండి, ఏదో కారణంలో భయం వేస్తాం అనుకున్న దుఃఖం వచ్చేస్తుంది. మానవుడు ఏ మానవుడు పొరపాటు చేసినా అటాచ్మెంటే వాళ్ళ చేస్తాడు పొరపాటు. అటాచ్మెంట్ లేకపోతే పొరపాటు చేయడు. మహాత్మా గాంధీ గారు మాట చెప్పాడు, నేను జీవితంలో ఏదైనా కొన్ని పొరపాట్లు చేస్తుంటే పెళ్లి చేసుకోవటం అలా అన్నాడు ఆయన. అదే పెళ్ళని అటాచ్మెంట్ కూడా నాకు లేకుండా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు కూడా చేసి ఉండేవాడిని కాదు. అయితే రాబోయే భర్తలో నేను రాజులింటికాడ పుట్టినా హరిజలింటికాడ పుట్టినా నేను భగవంతుని ప్రార్థించింది ఏంటంటే, ఒకవేళ నాకు బాడీ ఇస్తే ఏం చేయగలను నేను, భగవంతుడు నాకు బాడీ ఇస్తే నేను ఏం చేయలేను. అంటే నేను భగవంతుని ప్రార్థించింది అంటే అసలు మ్యారేజ్ లేకుండా చేయమన్నాడు ఆయన. ఎందుకంటే మ్యారేజ్ లేకుండా చేస్తే సమాజానికి పూర్తి ఫుల్ టైం ఉపయోగించవచ్చు. మ్యారేజ్ ఉంటే ఏదో వస్తే అది బాండేజ్ పెరిగిపోతూ ఉంటుంది. అయితే నేను ఈ లైఫ్ లో నేర్చుకునే ఎక్స్పీరియన్సెస్ బట్టి మ్యారేజ్ చేసుకున్న వాడికంటే మ్యారేజ్ లేనివాడు ఎక్కువ సమాజానికి ఉపయోగపడే అవకాశం ఉంది. మ్యారేజ్ లేనివాడికి ఏమి అటాచ్మెంట్ ఉండదు, మ్యారేజ్ ఉన్నవాడికి అన్ని అటాచ్మెంట్స్ వస్తాయి అని పర్సనల్ అని ఒపీనియన్, ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పారు. ఇందుకే మనం చెప్పుకునేది ఏంటంటే, మనం జ్ఞానస్థితిని సంపాదించాలంటే నువ్వు ఎక్కడో నాలుగు గదులు నాలుగు గోడల మధ్యనే కూర్చుని ఉండక్కర్లేదు. ఏం అక్కర్లేదు. ఈ ప్రపంచం ఉందా లేదా అనేది తార్కిక సిద్ధాంతాలు, వేదాంత సిద్ధాంతాలు. ఈ ప్రపంచం అంతా మాయ, నిజంగా ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా అని. ఆచార్యుల వారు లేదంటారు అనుకుని శంకరాచార్య వారు దీన్ని రామానుజులు దీన్ని ఉంది అంటారు. మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి అతను మెటాఫిక్స్ కూడా లోకి వెళ్ళకండి. ఒక వస్తువు లేదు అని చెప్పినా నువ్వు దాన్ని అంగీకరించినట్టే, ఉందని చెప్పినా నువ్వు నాకు అంగీకరించినట్టే. నాకు ఆ డబ్బు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, డబ్బు నాకు అవసరం లేదు, నాకు ఆ డబ్బు అవసరం లేదు. నువ్వు పదిసార్లు చెప్పినా దాని మీద నీకు అటాచ్మెంట్ ఉన్నట్టే, డబ్బు నాకు కావాలి, నాకు కావాలనుకున్నా దాని మీద నీకు అటాచ్మెంట్ ఉన్నట్టే. ఒక వస్తువు నువ్వు డిలే చేసినా దాని మీద ఎంతో కొంత నీకు అటాచ్మెంట్ ఉన్నట్టే, అది కావాలనుకున్నా దాని మీద అటాచ్మెంట్ ఉన్నట్టే. ప్రపంచం లేదు లేదనుకున్నా దాంట్లో అటాచ్మెంట్ నీకు ఉన్నట్టే, ఉందా ఉందనుకున్నట్టే అటాచ్మెంట్ ఉన్నట్టే. అసలు ప్రపంచం యొక్క అస్తిత్వాన్ని గుర్తొస్తాను ఉంది లేదని చెప్పటానికి. అసలు ప్రపంచం యొక్క అస్తిత్వాన్ని గుర్తు లేదు, ఇప్పుడు దాన్ని ఉందని చెప్పవలసిన పని లేదు, లేదని చెప్పాలి. డినై చేయవలసిన పని లేదు, యాక్సెప్ట్ చేయవలసినటువంటి పని లేదు. అంటే మెటాఫిక్స్ జోలికి వెళ్ళొద్దు మనం, ఇప్పుడు ఆ సిద్ధాంతాల జోలికి వెళ్ళొద్దు. అంటే నువ్వు దేవుడు ఉన్నాడో లేదని వదిలేయి, భగవంతుడు ఉన్నాడో లేదని వదిలేయి. అంటే నువ్వు చేసే పని నువ్వు హ్యాపీనెస్, మానవుడికి దేవుడు అక్కర్లేదు అసలు. వాడికి శాంతి, వాడికి హ్యాపీనెస్ కావాలి, పీస్ కావాలి వాడికి. వాడికి కావాల్సిన హ్యాపీనెస్ ఆ అన్లిమిటెడ్ పీస్, ఆ పెర్మనెంట్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్ వాడు అనుభవంలోకి ఉంటే వాడికి దేవుడు వచ్చి కనిపించినా వాడిని దేవుడు చూడాలని అనిపించబట్టిన వాడికి ఉపనిషత్తు చెప్పింది. వాడికి వాడి అది పాలు, ఇప్పుడు పొదిక్కడ మనం పాలు పితుకుతాం, గేదె దగ్గర పాలు పితుకుతాం, అందులో నీళ్లు కలపిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అంత స్వచ్ఛమైన హ్యాపీనెస్ కనుక మనకు అనుభవంలో ఉంటే, ఆ హ్యాపీనెస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాంటే నిజంగా దేవుడు వచ్చి నీకు ఎదురుకుండా కనిపించడం, వాడు కళ్ళు పైకెత్తి నీకు చూడాలని అనిపించదు, ఇష్టం లేక కదా, అవసరం లేక. ఆ హ్యాపీనెస్ అంతా ఎక్కడ ఉంది? నీ హార్ట్లో ఉంది. హ్యాపీనెస్ అంతా ఎక్కడ ఉంది? నీ హార్ట్లో ఉంది. అంటే నువ్వు చేసే పని, కొంతమంది అంటూ ఉంటారు మానవ సేవే మాధవ సేవ అని, అది నీకు చిలక పడుకోడు. మానవ సేవ మాధవ సేవ అంటే నువ్వు అక్కడ మానవుడు మాధవుడి కింద చూడాలి. మానవుడు నువ్వు మాధవుడి కింద చూసి పని చేసినప్పుడు అది మాధవ సేవ అవుతుంది. అది ఉరికే నువ్వు మానవ ఆ మానవుడు మానవుడి కింద చూసి ఉరికే చిలక పడుకుల కింద మానవ సేవ మాధవ సేవ అనుకుని నువ్వు చేసినా అది మాధవ సేవ అవ్వదు. నువ్వు ఆ నరువుల్లో నారాయణుడి కనుక నువ్వు చూడగలుగుతంటే, ఇప్పుడు మనం ఎవరికి ఇస్తాం 10 రూపాయలు సందా ఇస్తాం, 10 రూపాయలు ఏదో దానం పడేశానండి, అడిగి ఏదో దానం ఇచ్చానండి అంటాం. అడుగు అంటే అది మాధవుడైతే నువ్వు అలా అంటావు? మాధవ సేవ అయితే అది నిజం. అదికని మీరు ఎవరికో 10 రూపాయలు ఇస్తాను అంటే వాడు నువ్వు నిజంగా మాధవుడు, అది మానవుడు అనుకునే నువ్వు మాధవుడు అనుకోవట్లేదు. నువ్వు మానవుడు ఇచ్చాడు ఏదో 10 రూపాయలు పడవేశాను అంటున్నావు, అలా కాదు. ఆ మానవుడు మాధవుడు అనుకున్నప్పుడు నువ్వు ఇచ్చిన 10 రూపాయలు వాడికి ఇచ్చి పూజ చేశాను, వాడు నాకు అవకాశం ఇచ్చాడు ఆ 10 రూపాయలు ఇవ్వటానికి, వాడికి నేను పూజ చేసుకున్నాను అనుకుంటావు. వాడు మాధవుడు నువ్వు అనుకున్నప్పుడు, మానవుడు అనుకున్నప్పుడే నీకు ఈ కాంప్లెక్స్ అంతా వస్తుంది ఏదో పడేశానని. అక్కడికి ఆ 10 రూపాయలు ఆడికి ఇవ్వటం, ఆడికేమో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆడికి చెప్పించడం, నువ్వు సుపీరియారిటీ కాంప్లెక్స్ నువ్వు తెచ్చుకోవటం, ఆయన పాడు చేయటం, నువ్వు పాడవటం. ఈ చివరికి దానాలు చేసే పనులు. అంటే మనం ఏదైనా దానం చేస్తే అది మన వివేకం పెరగాలి, గర్వం కాదు పెరగవలసింది, మన చైతన్య స్థాయి పెరగాలి. అది దానం ఎలా ఉంటుంది? యజ్ఞ దాన తపస్సు. నువ్వు ఎంతటి వాడు అయినా నువ్వు పిఎం చెయ్యి, ఏదైనా ఎంతటి నీ సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, నువ్వు చచ్చే వరకు, నువ్వు శరీరం శవం అయ్యే వరకు, నువ్వు శ్మశానానికి వెళ్లే వరకు మూడు విడిచిపెట్టొద్దు అన్నాడు కృష్ణుడు. ఒకటి యజ్ఞం, రెండు దానం, మూడు తపస్సు. నువ్వు ఎంతటి వాడు అయినా నీకు 100 PhDలు ఉండనాయి, 100 DSCలు ఉండనాయి, లేకపోతే ప్రపంచం అంతా కూడా గుళ్ళో దేవుణ్ణి ఎలా పూజిస్తున్నారో నిన్ను ఎలా పూజిస్తున్నారనుకో, పూజించని పూజిస్తే ఒకవేళ నీ ప్రారంభంలో ఆ పూజ ఉంటే పూజ జరుగుతుంది, అది పోనీ, అది కాదు నువ్వు కావాల్సింది. నువ్వు ఎటువంటి వాడైనా నీ ముక్కులో గాలి బయటికి వెళ్లే వరకు, నీ ముక్కులో ఉన్న గాలి ఆగిపోయే వరకు, నీ ప్రాణం ఆగిపోయే వరకు, నువ్వు శ్మశానానికి వెళ్లే వరకు మూడు విడిచిపెట్టుకున్నాడు భగవంతుడు. భగవంతుడు చెప్పే మాటలు ఇష్టం మీద, అయిష్టం మీద, రాగం మీద, ద్వేషం మీద, ఎవరి మీద, కోపం మీద చెప్పే మాటలు కాదు. వాళ్ళు చెప్పే మాటలు సమగ్రంగా ఉంటాయి, అవి కాలాతీతం. అది అంటే ఈ వేళ ఎంత నిజమో 1 కోటి సంవత్సరాల తర్వాత కూడా అంతే నిజం భగవంతుడు చెప్పే మాట. అది ఎవరి మీద కోపంగా చెప్పే మాటలు అంటే కాదు. అంటే వాడు ఏమన్నాడు? నువ్వు ఎంత చేసినా 1 యజ్ఞం, 2 దానం, 3 తపస్సు, ఈ 3 నీ జీవితం పొడిగిన విడిచి నువ్వు చేయగలిగిందే చెయ్యి. అంటే భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని చెయ్యి. యజ్ఞం అంటే ఏంటి? చాలా మంది యజ్ఞం ఏమనుకుంటున్నారంటే ఆ నిప్పులో ఏదో హోమం, నిప్పు అక్కడ అగ్నిమత్తం వెలిగించి అది నెయ్యి పోయటమే హోమం అని, అది యజ్ఞం అని కృష్ణుడు చెప్పిన అర్థం మార్చేశాడు. వేదంలో ఏముంది కానీ శ్రీకృష్ణుడి దగ్గర వచ్చాడు, దాని అర్థం మార్చేశాడు. నిన్ను మర్చిపోయి నీ పేరు ప్రఖ్యాతుల్ని, నీ గౌరవాల్ని, నీ అంతస్తుల్ని మూటకట్టి ఈ నరసాపరంకారంలో పడవేసి, నిన్ను మర్చిపోయి, నీ దేహాన్ని నువ్వు మర్చిపోయి, నువ్వు ఒక ఇమేజ్ పెంచుకోవడానికి కాకుండా నిన్ను నీ దేహం విషయం మర్చిపోయి, నీ ఇంద్రియాలను మర్చిపోయి, నీ మనస్సును మర్చిపోయి, ఏది పని చేస్తూ నాకు ఇమేజ్ పెరుగుతున్నాను అలా కాకుండా, ఈ ఇమేజ్ నీ యొక్క బాడీ బౌండ్ అయిని మూటకట్టి నరసాపరంకారంలో పడవేసి ఏమీ నిశ్చింతగా నిర్మలంగా నిర్మలంగా నువ్వు సమాజం కోసం పనిచేయి, అది యజ్ఞం. యజ్ఞం అంటే ఉరికే ఒక అగ్నిహోత్రం వెలిగించేసి అందులో నెయ్యి ఇంట్లో నాలుగు నేతి పాత్రలు తెచ్చి అందులో నెయ్యి పోసేయటం కాదు. నువ్వు నిన్ను నువ్వు మర్చిపోయి అంటే నువ్వు కీర్తి కనీసం డబ్బు ఆశించకపోయినా లేకపోతే నువ్వు కొంత గౌరవాన్ని ఆశిస్తావు అనుకో, అది కూడా నేను నిబంధిస్తాను. ఇది ఇక్కడ చెప్పింది. ఆ దుమ్మికున్న గౌరవం తీసుకెళ్ళి కాళ్ళలో పడేది. అంటే కొంతమందికి గౌరవం తెచ్చుకుంటుంది, గౌరవం వస్తుందంటేనే పని చేస్తారు, అది పని చేయరు కొంతమంది. అదో పిత్తలకు మ్యాడ్నెస్ మిల్టన్ కాని చెప్తాడు. ఈ కామక్రోధాలు దాటిన మనుషులు కూడా సాధన చేసి రాగద్వేషాలు ఈ కామక్రోధాలు దాటిపోయిన మనుషులు కూడా, అంటే డ్యుయాలిటీ దాటిన మనుషులు కూడా చాలా, అంటే ఎన్లైటెన్ సోల్స్ కూడా, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళే బాగా ఆలోచించగలరు, హుందా తనం ఉందా అనుకున్న వాళ్ళు కూడా ఈ కీర్తికి వచ్చి ఏడిపిస్తుందని మిల్టన్ ఇంగ్లీష్ పోయిందో చెప్తాడు. మామూలు కామన్ మ్యాన్ వదిలేయండి, గ్రేట్ మ్యాన్ కూడా, అంటే మిగతా వాడికి ఇంద్రియ వాంఛలు వాడికి ఇటువంటి గొడవ లేకపోయినా వాడికి కీర్తి కాంక్ష, కొంతమంది ఆ కీర్తి కాంక్ష కూడా చచ్చే వరకు ఏడిపిస్తూ ఉంటుంది. వాడు అందులోంచి కూడా సెపరేట్ అయితేనే కానీ అందులోంచి విడుదలైతేనే కానీ వాడికి లిబరేషన్ లేదని చెప్పడం కోసం మిల్టన్ చెప్పాడు ఒకచోట. ఒకటి యజ్ఞం అంటే నీ కీర్తి గొడవ కానీ నీ దేహం గొడవ కానీ లేకపోతే నువ్వేదో స్టేటస్ పెంచుకోవడం కోసం కానీ సమాజంలో, కొంతమందికి సమాజంలో గౌరవం వస్తుందంటే పని చేస్తారు, లేకపోతే ఎంత మంచి పని అయినా చేయరు. ఏదైనా మంచి పని చేయాలనుకోండి మనం చేయలేము, దానికి ధైర్యం ఉండాలి. కొంతమంది పని మొదలుపెట్టేప్పుడు వాళ్ళు ఏం విమర్శిస్తారో వీళ్ళు ఏం విమర్శిస్తారో విమర్శల భయం ఒకటి ఉంటుందనుకో, అది కాదు, అదొక టిమిడిటీ. అంటే నువ్వు ఒక మంచి పని చేయాలనుకుంటే చేయలేవు, తనకి చాలా ధైర్యం ఉండాలి. ఒక దానం చేయడానికి కూడా నీకు ధైర్యం ఉండాలి, ఏ పని చేయడానికైనా సరే నీకు ధైర్యం ఉండాలి. ఉదాహరణకి సిఆర్ దాసు గారు, మీరు సిఆర్ దాసు గారి పేరు వినే ఉంటారు. ఆయన కలకత్తాలో రోజునే ఆయన ఇంటికి వెళుతున్నాడు, ఆ ఇంటికి భారతం అంటే కోర్టు కడుతున్నాడు, ఇంటికి అంటే కోర్టు కడుతున్నాడు. కోర్టు కడితే ఒక రోడ్డు పక్కనే ఒక తాటాకి ఇంటూ వేలం వేస్తున్నారు. ఏంటంటే కోర్టు వాళ్ళు అక్కడ ఆగాడు, ఆయన ఆ రోజుల్లో పెద్ద ప్లేడరు, ఆయన ఆగాడు కోర్టులో. అక్కడ రాజు సుభాష్ చంద్రబోస్ కూడా ఆయన దగ్గర రాజకీయాలు నేర్చుకున్నాడు, ఈ ఫైర్ బ్రాండ్ పేట్రియాట్ కూడా సిఆర్ దాస్ గారి రాజకీయాలు నేర్చుకున్నాడు. ఆగాడు, ఏమిటి అయ్యా ఈ గొడవ అంతా అన్నాడు. ఆ కోర్టు వాడు ఏమన్నారంటే ఇతను ఎవడో బాకీ ఉన్నారంటే వాడు డిగ్రీ ఇచ్చారండి, వీడి దగ్గర మేము వసూలు చేస్తాం, ఇవ్వలేకపోతున్నాం, ఇల్లు వేలం వేసేస్తున్నాం అని. ఏంటి వీడికి ఏముందని అడిగాడు సిఆర్ దాస్ గారు. ఏం లేదండి, టాటాకి దొరుకుతా ఉంది, ఇదైనా అప్పిచ్చిన వాడికి పూర్తిగా రాదు, ఏదో నూటికి రూపాయికి 50 పైసలు వస్తున్నామో అని ఇల్లు వేలం వేస్తున్నాం, కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారని చెప్తున్నాడు. అప్పుడు దాస్ గారు అన్నారు, ఆయన పిలిచాడు, ఎవరిని డబ్బు అప్పిచ్చిన వాడిని పిలిచాడు దగ్గరికి, వాడిని వెళ్ళిపోయా నీ కోర్టు కూడా ఎందుకు, ఈ ఇల్లు వేల వేస్తే నీకు రూపాయికి 50 పైసలు వస్తుంది, నీకు కావాల్సింది నేను వడ్డీ వదిలే రూపాయికి రూపాయి ఇచ్చేస్తాను అని రూపాయికి రూపాయి ఇచ్చాను పంపించాడు. ఏది మామూలుగా అయితే అది ఎవరో చెయ్యి, ఆ తాటాకి ఇంట్లో ఎవరికి, వీడు చుట్టం కాదు, వీడి స్నేహితుడు కాదు, వీడికి ఓటేసిన వాడు కాదు, అది సాక్రిఫైస్. ఎగ్జాంపుల్ కోసం చేసిన అంటే ఒక పూర్ మ్యాన్ సేవ్ చేయడం కోసం వాడు ఆడుకున్నది హట్టే, అంతకంటే ఏం లేదు, ఏ కారణం వాడు బాకీ తీర్చలేకపోయాడు. ఈ సిఆర్ దాస్ గారు చేసి అటువంటి పనులు భగవంతుడు, భగవంతుడు అనుగ్రహానికి, భగవంతుడి యొక్క కంపాషన్ కి, భగవంతుడి యొక్క మెరిసికి పాత్రలు అవుతాడు అటువంటి వ్యక్తులు. అది అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పి ఈ మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి యజ్ఞం, రెండు దానం, మూడు తపస్సు. ఏ మనిషి విడిచిపెట్టొద్దని చెప్పాడు, ఎప్పటి వరకు నువ్వు శ్మశానానికి వెళ్లే వరకు. ఏంటంటే యజ్ఞం అంటే నువ్వు నిన్ను మర్చిపోయి పని చేయటం, అంటే కీర్తి కూడా నువ్వు ఆశించకూడదు, వస్తే నీ కీర్తి రాని. ఇప్పుడు ఏదైనా పని, ఇప్పుడు కారు ఆగిందనుకోండి దాని వెనకాల దుమ్ము రాదు, కారు ఎవరికంటేనే వెనకాల దుమ్ము వస్తుంది, కారు ఆగితే దుమ్ము రాదు. అలాగే మనం ఏదైనా పని చేసేటప్పుడు విమర్శలు వస్తాయి, కానీ ఏ పని లేకుండా ఇంటికాడ కూర్చోలేదండి, మమ్మల్ని ఎవరో విమర్శించరండి, మేమందరూ ఏ నీటికి అభవం అండి, అభవగా ఉన్నామండి, మమ్మల్ని ఎవరో ముట్టుకోరండి అంటే అలాగే పని చేస్తే కదండి. పని చేసేవారికి విమర్శలు వస్తుంది, కారు ఎవరికంటే వెనకాల దుమ్ము వస్తుంది, కానీ కారు కదలకుండా అక్కడ కూర్చుంటే దుమ్మేమొస్తుంది, దుమ్మేమో రాదు. ఎంత మంచి పని చేసినా విమర్శలు వస్తాయి, విమర్శలు మనం ఆపిచేయలేము. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఆయన మనం అందరం జాతి పిత అంటున్నాం. ఒక పోయిటీ అని జాతి పిత కాదు, జాతి పీతను ఒక పోయిటీ రాశాడు. దానికి ఏమంటే మనం అవి విమర్శలు తప్పవు, సమాజంలో విమర్శలు తప్పవు. రాముడిని మనం విమర్శిస్తున్నాం, కృష్ణుని విమర్శిస్తాం, అది పెద్ద అవతార పురుషులు అనుకుంటున్నాం మనం హిందూ మతంలో. అంటే మనం పని చేసేటప్పుడు విమర్శలు దృష్టిలో పెట్టుకుంటే మనం పని పూర్తి చేయడం, మనం ఎంత చక్కగా చేసినా ఏదో విమర్శలు వస్తూ ఉంటుంది, ఆ విమర్శలు దృష్టిలో పెట్టుకుంటే. అలా కొంతమంది విమర్శలు చేసేవాడు కన్స్ట్రక్టివ్ వర్క్ ఎవడైతే చేయరు వాళ్ళు ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు సమాజంలో చూడడానికి అబ్జర్వ్ చేయండి. అంటే ఎన్ని విమర్శల కోసం నేను చెప్పడం లేదు, లెసన్ మనం నేర్చుకోవడానికి. సమాజంలో ఎవడైతే నిర్మాణాత్మకంగా ఎవడైతే పని చేయరు, ఎవరు దేనికి కూడా ఉపయోగపడ్డ, కనీసం ఒక మనిషికి కూడా ఎవడైతే ఉపయోగపడ్డో వాళ్ళు ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేసింది ఏమి, వాళ్ళ చేతనం ఉంది అదే. అంటే అది ఏమి, అంటే స్వామీజీ వివేకానంద ఏమన్నవాడు, వాళ్ళ చేతనైన పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని వద్దని చెప్పడం ఎందుకు, మనకి చేతనైన పని మనం చేసుకుందాం అని కూడా అంటాం. అయ్యా విమర్శించే వాళ్ళు మీరు విమర్శించొద్దు, మీరు విమర్శించొద్దు అని అడగటెందుకు? వాళ్ళకి వాళ్ళకి అదే చేతనం. ఏ మనిషి అయినా వాడు చేతనే పని చేస్తాడు, వాడు చేతకాని పని అలాగ చేయలేదు. అంతే కదా, వడ్రన్ పని చేసేవాడు సిమెంట్ పని చేయలేడు, తాతలు పని చేయలేడు. అంటే ఏ మనిషికి చేత అయినా ఆ పని, విమర్శ చేసేవాడికి విమర్శ తప్ప ఇంకేం చేత కదా. వాడి పని మనం చేసుకున్నాడు, మనం చేసి మంచి పని మనం చేద్దాం. మనకు చేతనైంది మనం చేద్దాం, వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేకాని విమర్శకి తెలిసి మీరు ఏ పని మానవద్దు, హృదయపూర్వకంగా చేయండి, ఎడికెట్టేట్టుగా చేయండి. మీరు మళ్ళీ ఎవడైతే మిమ్మల్ని విమర్శించారో ఏదైనా ఒక రంగంలో, ఆధ్యాత్మిక రంగం అండి, ఆర్థిక రంగం అండి, ఏ రంగంలోనైనా సరే, లేకపోతే సైన్స్ లో అనండి, ఏ ఎవడైతే మిమ్మల్ని విమర్శించారో ఆ రంగంలో మీరు అభివృద్ధిలోకి వస్తే ఆదే మళ్ళీ మీరు మీకు పోరాటం లేస్తారు. అది జనరల్ సమాజంలో జరిగేది. అందుచేత ఒకటి యజ్ఞం, రెండు దానము. దానము, ఆ దానం అంటే ఏంటంటే నువ్వు చేయగలిగింది, నువ్వు పాడవక్కర్లేదు, నువ్వేం పాడవక్కర్, నువ్వు చేయగలిగింది చెయ్యి. అదేని ఎలా చేస్తా ఉంటాడు చెప్పాడు, బైబుల్లో చెప్తాడు నీ పుడి చేయి చేసేది అదని చేయి తెలియకూడదు. నువ్వు చేసేది నిర్మలంగా చెయ్యి, నిశ్చలంగా చెయ్యి, తాంతాం కోసం చేయొద్దు. అంటే దానానికి తాంతాం అక్కర్లేదు, ట్రూత్కి తాంతాం అక్కర్లేదు, అబద్ధానికి తాంతాం కావాలంటే ట్రూత్కి తాంతాం అక్కర్లేదు. దానం కూడా తాంతాం ఎందుకు, నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి, దాన్ని తాంతాం ఎందుకు, తాంతాం చేయక్కర్లేదు నువ్వు. అయితే నువ్వు చేసేది నిర్మలంగా నిరహంకారంగా చెయ్యి. యజ్ఞ దాన తపస్సు అని చెప్పారు. ఆడు అంటే కొంతమంది ధనం సంపాదిస్తారు కానీ ఆ దానం చేసే గుణం ఉండదు కొంతమందికి. కొంతమంది ధనం సంపాదిస్తారు బాగా, కానీ దానం చేసే గుణం కానీ ధర్మం చేసే గుణం ఉండదు. అది విమర్శించక్కర్లేదు, ఆ కాన్స్టిట్యూషన్ ఆ బ్రెయిన్లో ఉండదు అసలు. ధనం కష్టపడి సంపాదిస్తారు కానీ అవసరమైన చోట, అవసరం లేని చోట వద్దు, అవసరమైన చోట వాళ్ళని పై కూడా వాళ్ళు ఖర్చు పెట్టరు. కానీ అది ఒక రకమైన దురదృష్టం. అయితే వాడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు దానం చెయ్యి, నువ్వు నీకున్నదాన్ని భగవంతుడు నీకు ఇచ్చిందాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నీకు వెల్త్ ఇచ్చాడు అనుకో, అందరికీ వెల్త్ ఇస్తాడు, అందరికి ఇవ్వడు. నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు సద్వినియోగం చేసుకో. అందరికీ ఇంటిని ఇచ్చిస్తాడు, అందరికి ఇవ్వడు. నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు సద్వినియోగం చేసుకో. భగవంతుడు నీకు ఏ అవకాశాలు ఇచ్చాడో అవకాశాలు నువ్వు సద్వినియోగం చేసుకో. కొంతమంది కష్టపడి పని చేస్తారు, నువ్వు పని చెయ్యి. నీకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్నే నువ్వు దాన్ని సద్వినియోగం చేయడానికి పని చెయ్యి. ఇంకా తర్వాత తపస్సు. తపస్సు అంటే చాలా మంది ఏంటంటే అన్నం తినటం మానేయటం, ఎక్కడో ఏ చెట్టు కింద కూర్చోవటం, టైంకి స్నానం చేయకపోవటం, టైంకి భోజనం చేయకపోవటం, నీకు అర్థమవుతుంది? మరి ఈ రకంగా ఉండటం, ఏదో గుళ్ళో 10 నిమిషాలు కూర్చుని వచ్చేయటం, ఇదే తపస్సు అనుకుంటున్నారు. తపస్సు అంటే ఒంటరిగా ఉండి, కొంతమందికి ఒంటరి బుద్ధి అంటారు చూడండి, కొంతమంది ఒంటరిగా ఉంటారు, నేను తపస్సు చేసాం అనుకుంటారు, అది కాదు తపస్సు అంటే. అంటే నువ్వు ఒంటరిగా నువ్వు గదిలో తలుపులో చేసుకుని నువ్వు అక్కడో కూర్చుని నేను తపస్సు చేస్తున్నాను అనుకోకు, తపస్సు అంటే అది కాదు. తపస్సుకి ఆయన చెప్పిన నిర్వచనం ఏంటంటే, నువ్వు శారీరక తపస్సు, వాక్కు తపస్సు. నువ్వు చేసే, నువ్వు మాట్లాడే మాట నిర్మలంగా ఉండాలి. నువ్వు మాట ఎదటవాడికి చెప్పే మాట ప్రీతిగా ఉండాలి. ఆడికి ఎదటవాడికి ఒక అలాది అప్రీతి కలగకూడదు. నువ్వు చెప్పే మాట ప్రీతి కలగాలి, వాడికి క్షేమం కలగాలి. నువ్వు చెప్పే మాటలో, నువ్వు చెప్పే మాట వల్ల వాడికి ఎంతో కొంత చైతన్య స్థాయి పెరగాలి, వాడికి వివేకం పెరగాలి. అంతేకాని మేము అది చాలా హితవుగా ఉండాలి, అహితవుగా ఉండాలకూడదు. అంటే కఠిన మాట, నువ్వు మాటలు నీకు సంస్కరింపబడినటువంటి మాటలు, సంస్కరింపబడినటువంటి భాష నీ చేతులు ఉన్నప్పుడు కఠినంగా మాట్లాడవలసిన పని నీకేంటి? నువ్వు స్మూత్గా మాట్లాడే శక్తి నీకు ఉన్నప్పుడు, ఎవరివాడిని జాగ్రత్తగా మాట్లాడి నువ్వు కన్విన్స్ చేయగల శక్తి ఉన్నప్పుడు కఠినమైన భాషను ఉపయోగించవలసినటువంటి అవసరం నీకు లేదు. నేను తపస్సు అనే మాటకు అర్థం ఏంటంటే, భగవద్భవానుభవం పొందటం కోసం నీకు ఏది అడ్డొస్తుందో నువ్వు చూసుకోవటం. నాకు ఆరోగ్యంగా లేకపోవటం, నాకేదో రోగం అడ్డొస్తుంది. నీకు నాకు ఒకే రోగం ఉండాలని అక్కర్లేదు. మనిషి చచ్చిపోవడానికి 100 రోగాలు అక్కర్లేదు, చచ్చిపోవడానికి 1 రోగం చాలు. అంతేగాని పాలకొల్లో ఉన్న వాళ్ళందరి రోగాలు నాకు వచ్చేయక్కర్లేదు. కిల్లర్ డిసీజ్ ఒకటి ఉంటే చాలు, మనిషిని చంపేయడానికి 1 రోగం చాలు, 100 రోగాలు అక్కర్లేదు. అలాగే మనం పాడైతే, మనం పాడైపోవడానికి అనేక బలహీనతలు అక్కర్లేదు, కొద్ది బలహీనతలు సరిపోతాయి. ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే, భగవద్ అనుభవం పొందటం కోసం, నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు యొక్క అనుభవం పొందటం కోసం, నీ దేహం పుట్టింది, పుట్టని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. అది నీకు తెలుసున్నా, నీకు తెలియకపోయినా ఉంది. నీ లిటిల్ ఇంటలెక్ట్ నీకు అది నీకు అర్థం కాకపోవచ్చు. ఈ గోడ అవుతుంది ఏముందో నీకు తెలియదు. అట్లా నీ పూర్వజన్మ ఏంటో, రాబోయే జన్మ ఏంటో నీకేం తెలుస్తుంది. నీ గోడ అవతలు ఏముందో మనకు తెలుస్తుంది, ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే అది కాదు ఇక్కడ విషయం. నువ్వు తపస్సు అంటే ఏమిటంటే, భగవంతుడు అనేవాడు అందరి హృదయాల్లోనే ఉన్నాడు. మనకు తెలుసున్నా ఉన్నాడు, తెలియకపోయినా ఉన్నాడు, లేడు లేడనుకున్నా ఉన్నాడు, ఉన్నాడు ఉన్నాడు అనుకున్నా ఉన్నాడు, లేడు లేడనుకున్నవాడు ఉన్నాడు. అయితే తేడా ఏంటంటే, తెలుసున్నవాడు సుఖపడతాడు, తెలియకపోయిన వాడికి జన్మ జన్మలకి దుఃఖం వెంటాడుతూ ఉంటాడు. ఉదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు తెలుసుకున్నవాడు సుఖీ అవుతాడు. ఆ ఈశ్వరుడు ఎవరికైతే తెలియపడలేదో వాడిని ప్రతి జన్మలోని దుఃఖం వెంటాడుతుంది. ఆ దుఃఖం ఉండే స్థితికి ఎదిగి వెళ్ళలేడు అసలు ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో కూడా. వాడు సోషల్ స్టేటస్ ఎటువంటిదైనా అందుచేత నీ హృదయంలో దేవుడు అని ఒకడు ఉన్నాడు, ఒక ఎనర్జీ అని ఒక కంట్రోలర్ ఒకడు ఉన్నాడు. నీ ఇంటికి ఎదురులేచే యజమాని ఒకడు ఉన్నాడు, అలాగే సృష్టికి ఒక యజమాని ఒకడు ఉన్నాడు. ఆ యజమాని సృష్టి అంతా వ్యాపించున్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. అంతటా వ్యాపించున్నాడు, ప్రపంచం అంతటా వ్యాపించు, ఆ వ్యాపించున్నవాడే నీ హృదయంలో ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నవాడే అంతటా వ్యాపించు. ఉన్నది ఒకటే వస్తుంది. నిజం అనేది ఎప్పుడు ఒకటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఉండదు. ట్రూత్ అనేది ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది అని చెప్పి ఆ ఈశ్వరుడు మన అందరి హృదయంలో ఉన్నాడు. కానీ ఆ ఈశ్వరుడు ఏముంది, ఉండటం సత్తు ఉంది, చిట్టు ఉంది, ఆనందం ఉంది, శాంతి ఉంది. అంటే చావుడైన స్థితి ఆయనలో ఉంది. అంటే శరీరం ఉండగానే ఆయన మన అనుభవంలోకి తెచ్చుకుంటే చావుడైన స్థితికి దిగడవచ్చు, భయం లేని స్థితి. రవీంద్రనాథ్ ట్యాగూర్ మాట అన్నాడు భగవంతుని గీతాంజలి ప్రార్థిస్తూ, ఓ ఈశ్వర నన్ను భయం లేని స్థితికి తీసుకువెళ్ళు. ఎక్కడైతే భయం లేదో ఆ భయం లేని స్థితి ఎక్కడ ఉందో ఆ స్థితికి నన్ను తీసుకెళ్ళిన ట్యాగూర్ ప్రార్థించాడు గీతాంజలిలో. అంటే భయం ఎక్కడైతే ఉందో అక్కడ దుఃఖం ఉంటుంది. భయం లేని స్థితికి వెళ్ళినప్పుడు ఇంకా దుఃఖం ఉండదు. దుఃఖం చూడడానికి పని లేదు. అసలు ఒక మనిషికి భయం వస్తాను అనుకోండి, వాడు చెప్పక్కర్లేదు. దాని వెనకాల మనిషి కూడా ఆ బాడీ కూడా షాడో ఎలా ఉంటుందో దుఃఖం కూడా అలాగే ఉంటుంది. అది తపస్సు అంటే ఏమిటంటే నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఒక ఎనర్జీ ఒకటి ఉంది, ఒక చావు లేని వస్తువు ఒకటి ఉంది, పుట్టిక లేని వస్తువు. పుట్టింది చనిపోతుంది, కానీ పుట్టిన దానికి చావు లేదు. పుట్టిన వస్తువు చనిపోతుంది, పుట్టిన వస్తువుకు చావు లేదు. ఒక పుట్టిన వస్తువు, చావు లేని వస్తువు నీ హృదయంలో ఒకటి ఉంది. అది అయితే నీ శరీరంలో ఒక భాగం కాదు, నీ శరీరం ఒక పార్ట్ కాదు. నీ శరీరాన్ని కోసి చూస్తే తెలియదు. ఆ వస్తువు మట్టుకు ఉండి ఆ వస్తువును అనుభవంలో పొందటానికి, ఆ వస్తువును అనుభవం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి నీలో ఏ బలహీనతలు అంటే వస్తున్నాయి నువ్వు చూసుకో. ఇతరులకు నువ్వు చెప్పక్కర్లేదు. ఆ బలహీనతలు అంటే నువ్వు చూసుకుని ఆ బలహీనత ఒక్కో బలహీనతను కనుక నువ్వు తొలగించుకోగలిగితే ఆ వస్తువు నీకు ఇప్పుడు దేహం ఏ విధంగా అయితే నీకు ఏ విధంగా నేనుగా ఏ విధంగా అయితే వ్యక్తం అవుతుందో ఆ హృదయంలో ఉన్న పరమేశ్వరుడు కూడా నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. మన మనసును అందులో ముంచటం కోసం, మన మనసును అందులో ఉంచటం కోసం మనం ఎంత ప్రయత్నం చేస్తామంటే మన ప్రయత్నాలు సక్సెస్ అవ్వకుండా మనలో ఉంటుంది ఏ బలహీనతను మన మనసును బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తామో ఆ బలహీనతను బాగా అర్థం చేసుకుని భగవంతుడు ఏ హృదయంలో ఉన్నాడో అంత ఆయన ఎంత న్యాచురల్గా ఉన్నాడో అంత న్యాచురల్గా కూడా ఈ మనసును హృదయంలో ఉంచటానికి ఏ బలవంతాన్ని దిగబెట్టినట్టు కాదు. మనం చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటాం. మన ఇంటికాడు మన ఇంటికాడు ఎలా ఉంటాం, చుట్టాలు ఇంటికాడు అలా ఉండం. వాళ్ళందరికీ బాగా కనపడాలని వాళ్ళందరూ ఏమనుకుంటారు, జుట్టు సర్దుకుంటాం, చొక్కా సర్దుకుంటాం, ఇలా సర్దుకుంటాం. చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఉండకూడదు మన అలాగా. మన ఇంటికాడ మనం ఎంత న్యాచురల్, మన ఇంటికాడ ఒకసారి చైర్లో కూర్చుంటాం, ఒకసారి కింద కూర్చుంటాం, నార్మల్ గా ఉంటాం. అలాగే మన ఇంటికాడ మనం ఎంత నార్మల్ గా ఉంటామో మన బిహేవియర్ ఎలా ఉంటుందో మన ఇంటికాడ అంత నార్మల్ గా కనుక నీ మైండ్ హార్ట్ లో కనుక ఉండగలిగితే, అంటే స్పిరిచువల్ హార్ట్ లో కనుక నీ మైండ్ అంత నార్మల్ గా, అంత న్యాచురల్ గా, అంత సహజంగా, అంత సరళంగా, అంత 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 సూటిగా కనుక నీ మైండ్ కనుక నీ హార్ట్ లో, అంటే ఫిజికల్ హార్ట్ లో కాదు, ఈ బ్లడ్ ను పంప్ చేసే హార్ట్ లో కాదు, ఆ స్పిరిచువల్ హార్ట్ లో కనుక నీ మైండ్ అంత నార్మల్ గా ఉండగలిగితే కొంతకాలానికి నీ వీక్నెస్ నుంచి, నీ బలహీనతలోంచి, నీ స్వార్థ చింతల నుంచి, బాడీ బౌండ్ అయ్యి నుంచి నీ విడుదల పొందుతావు. తపస్సు అంటే ఏంటి? తపించటం. తపస్సు అంటే తపించటం. అంటే ఈ దేహబుద్ధిని, దేహబుద్ధిని మనం నశింపజేసుకోవడానికి మాట్లాడే మాట, మనం చేత్తోడు చేసే పని, మనం దేహబుద్ధిని నశింపజేసుకోవడానికి మనం వచ్చి మనం చేసే ఆలోచన, ఇవన్నీ తపస్సులో భాగాలు. అది నేనేదో ఒక మాట మాట్లాడితే ఆ మాట సహాయం వల్ల నాకు దేహబుద్ధి నశిస్తుంది అనుకోండి, అది తపస్సే. నేనేదో ఒక పని చేస్తాను అనుకోండి, క్షత్రియ ఈ పరిషత్తు ఉంది, ఈ క్షత్రియ పరిషత్తు ఉంది, ఇక్కడ ఏదో కళ్యాణ మండపం కడుతున్నారు, ఇక్కడికి వచ్చి నేను ఏదో నాకు చేతమైన పని ఏదో చేస్తున్నాను అనుకోండి, అన్వాంటెడ్గా చేస్తుంటే ఏమి ఆశించకుండా, అంటే ఆసక్తి కూడా లేకుండా, అన్వాంటెడ్డే కాదు ఆసక్తి కూడా ఏమి లేకుండా చేస్తున్నాను అనుకోండి, అప్పుడు అది కూడా తపస్సు. అంటే నా ఆసక్తి లేకుండా నేను చేసే ప్రతి పని కూడా ఆ తపస్సుతోడు సమానం. ఆసక్తి లేకుండా నేను మాట్లాడే ప్రతి మాట కూడా తపస్సుతోడు సమానం. అంతేకాదు కొంతమంది అసలు ఆలోచనలోనే ఆడంబరంగా ఉంటుంది, అసలు ఆలోచన ఆడంబరంగా ఆలోచిస్తూ ఉంటారు. అందులో నిర్మలత్వం ఉండదు, ఏంటి వేడి వేడిగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా మాటలు వేడిగా, పెసరెక్కలు చూడండి హార్ట్ హార్ట్గా ఉంటాయి. అలా మాటలు హార్ట్ హార్ట్గా ఉంటాయి, ఏదో మాట్లాడరు మన ముందు, అసలు మనం మాట్లాడకుండానే వాళ్ళు చెప్పేది చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది ఎదటివాడికి చెప్పేది పూర్తిగా చెప్పని వాళ్ళు మధ్యలో కలబడిపోతూ ఉంటారు. కొంతమందికి అసలు మాట్లాడితేనే పోట్లాడే అలవాటు ఉంటుంది కొంతమందికి. అంటే అది కాదు, మాటలు కూడా సౌమ్యంగా ఉండాలి. నువ్వు ఎదటివాడు చెప్పేది అర్థం చేసుకోవాలి, ముందు అర్థం చేసుకుని నువ్వు చెప్పగలిగి ఏదో హసితముగా కాకుండా ప్రీతిగా నువ్వు చెప్పగలగాలి. వాడు కూడా నీకు కూడా బుర్ర ఎలా ఉంది, వాడు కూడా బుర్ర ఎలా ఉంటుంది, వాడు కూడా ఆలోచిస్తాడు. అంటే వాడు ఆలోచనకు నువ్వు ఫుడ్ సప్లై చేయాలి. అంటే మన దేహానికి ఫుడ్ ఎలాగ అవసరం, మానవుడు ఎవరి మనిషి యొక్క ఆలోచనకు నువ్వు ఫుడ్ సప్లై చేస్తుంటే అది కూడా తపస్సుతోడు సమానం. అందుకే నువ్వు తపస్సు అంటే ఏమిటంటే నువ్వు మాట్లాడే మాటలు అహంకారం ఉండకూడదు, నువ్వు చేసే పనులు అహం వృత్తి ఉండకూడదు. నీకు వచ్చే ఆలోచనలు ఆడంబరంగా ఆలోచించకూడదు, నిరాడంబరంగా ఆలోచించాలి. అంటే రమణ మహర్షి గారు మాట చెప్పారు, థింకింగ్ ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉండకూడదు, సింపుల్గా ఉండాలి. ఎందుకు సింపుల్గా ఉండాలంటే, నీ హృదయంలో ఉన్న వస్తువు కాంప్లికేటెడ్గా లేదు, సింపుల్గా ఉంది. నీ వివేక స్థాయి పెరగడం కోసం, నీ చైతన్య స్థాయి పెరగడం కోసం నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా తపస్సు. అంచేత యజ్ఞదాన తపస్సులు విడిచిపెట్టొద్దు. యజ్ఞదాన తపస్సుల వల్ల మనం పవిత్రులు అవుతాం, వివేకవంతులు అవుతాం, భగవంతుల్లో ఐక్యం అవుతాం. థ్యాంక్ యూ ఆల్.